శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము చతుర్ముఖ బ్రహ్మకు జన్మించినటువంటి స్వయంభవ మనవు శతరూప వారు మహావిష్ణు స్వరూపమే, లక్ష్మీనారాయణ స్వరూపమే. బ్రహ్మదేవుని ఏర్పాటు చేసుకుని చతుర్ముఖ బ్రహ్మను అతను నుండి వారిద్దరూ స్వయంభవ మనవు శతరూపగా అవతరిస్తే వారికి దేవహూతి, ఆకూతి, ప్రసూతి అనేటువంటి ముగ్గురు పుత్రికలు, ఉత్తానపాదుడు, ప్రియవతుడు, ప్రియవ్రతుడు అనేటువంటి ఇద్దరు కుమారులు జన్మించడం జరుగుతుంది. అందులో దేవహూతి కథ మనకి తృతీయ స్కంధంలో ఇవ్వబడి ఉన్నది. ఆమె కర్దమ ప్రజాపతిని వివాహమాడటం, 9 మంది ఉత్తమోత్తమైనటువంటి స్త్రీమూర్తులను, ప్రకృతి స్వరూపాలని ధరించి వారిని నవబ్రహ్మలకు కూడా ఇచ్చి వివాహం చేయటం, అటుపైన 10వ సంతానంగా మరల విష్ణుమూర్తి అవతారం ఇచ్చి సాంఖ్యయోగమును ప్రపంచానికి అందించడం, ఈ కథ అంతా దేవహూతి ద్వారా జరుగు. ఇప్పుడు చతుర్థ స్కంధంలో మనకి ఆకూతి కథ ప్రారంభం చేశారు. ఆకూతి అనేటువంటి పుత్రికను వైవస్వత మనవు, స్వయంభూ మనవు, శతరూప రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఈ రుచి ప్రజాపతి బ్రహ్మ తేజస్సు గలవాడని, సకల సద్గుణములు గలవాడని, విష్ణువును తన సంతానంగా పొందగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడిగా భాగవతం వర్ణిస్తుంది. కర్దమ ప్రజాపతిని కూడా అదే విధంగా వర్ణిస్తుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి ద్వారా శ్రీ మహావిష్ణువు కపిలుడుగా జన్మించడం జరగటం జరిగింది. ఇప్పుడు 2వ పుత్రిక అయినటువంటి ఆకూతికి రుచి ప్రజాపతి నుంచి వివాహం చేయడం చేత ఈ రుచి ప్రజాపతికిను, ఆకూతి దేవికిను మళ్ళా మహావిష్ణువే యజ్ఞ స్వరూపంగా పుట్టుకొస్తాడు, మహాలక్ష్మియే దక్షిణగా పుట్టుకొస్తాడు. అంటే తాను ఒకే నారాయణుడు, తన నుండి సృష్టిని ఎంత అద్భుతంగా బ్రహ్మణము చేసి అందరినీ ఏర్పరచుకుని వారి ద్వారా తానే ఏ విధంగా దిగి వస్తూ ఈ సృష్టి అంతా ఏర్పరిచి ఇందులో జీవుని ప్రవేశపెట్టాడో మనకి భాగవతం చాలా సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. తాని నుంచి తాను ఏర్పరచుకున్నటువంటి సంతానం ద్వారా తానే మళ్లీ ప్రకటించుకుంటూ సృష్టి కార్యక్రమాన్ని చక్కగా వృద్ధి చేయటం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంచేత దానికి తన నుండి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ప్రజాపతులను ఏర్పరచుకోవటం, వారి ద్వారా సృష్టి ప్రక్రియను నిర్వర్తించడం జరుగుతుంది. అంచేత ఇందులో మనకి ఈ కథలో మనం మొదటి నుంచి మొదలు మర్చిపోకుండా వీలైనంత వరకు అది శాఖోపశాఖలుగా విస్తరినప్పుడు సృష్టి అనేటువంటి వృక్షం, మనం దాని ముందు కదా, దాని ముందు కదా, దాని ముందు కదా అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే తప్ప దారిలో మనకి గొలుసు తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఎంత ఒక తామరతంపలాగా మొదలు తెలియని పరిస్థితి వస్తుంది. సృష్టి అలాగే మొదలు తెలియకుండా, తుది తెలియకుండా అయిపోయిందని శ్రీకృష్ణ భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తాడు. ఊర్ధమూల మధశాఖం అని చెప్పి అసలు ఎక్కడ మొదలో, ఎక్కడ చిగుళ్ళో, ఎక్కడ శాఖలు మళ్ళీ ఏ విధంగా వేళ్ళు అయ్యాయో, ఆ వేళ్లు మళ్ళీ మొదలయ్యాయో, మళ్ళీ వాటి నుంచి శాఖలు విజృంభించి ఈ విధంగా విస్తరించినటువంటి సృష్టి వృక్షంలో మొదలేదో తెలియటం చాలా కష్టం. అంచేత మీ యొక్క ధారణ శక్తి బట్టి మీరు దీన్ని ఎంత ధరించుకుంటే అంత మనకి దాని తదనుగుణమైనటువంటి ప్రజ్ఞలు మనలో వికాసం చెందుతాయి. ఇవన్నీ కూడా అంతరిక్ష ప్రజ్ఞలే, సృష్టి ప్రజ్ఞలే, మన యందు కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి ప్రజ్ఞలే, రుచి ప్రజాపతి అంటే రుచి అనేటువంటి ఒక ప్రజ్ఞ సృష్టిలో ఒకటి ఉన్నది. దీని ఏదైనా రుచి ఉంటేనే జీవితంలో అనుభవం కదా. రుచి లేనిపోతే ఏ విషయమో ఆనందాన్ని ఇవ్వదు. ఎంత అద్భుతమైనటువంటి విషయమైనా మనలో రుచి అనేటువంటి ఒక దైవీ కూడా ఉన్నట్లయితే అన్ని విషయంలో దాన్ని మనం వినియోగించుకుని దాంట్లో నుంచి మనం అనుభూతి పొందవచ్చు. దేని ఎందు రుచి లేదు. ఇంకా జీవితం చాలా వ్యర్థంగా గడిచిపోతూ ఉంటుంది. నిర్వికారంగా శ్రీమాత్రం రసానుభూతి లేక ఎండిపోయిన చెట్టువలే, మూడు వాడిపోయినటువంటి చెట్టువలే, ఎందుకు పనికి రాకుండా, ఎవరికి పనికి రాకుండా అలా జరిగిపోతుంది. అంటే ఈ రుచి ప్రజాపతి అంటే రుచి అంటే అక్కడ ప్రజ్ఞగా మనం భావన చేయాలి. మనకందరి మనుషులుగా ఇస్తారు కానీ చాలా మంది ఇందులో ప్రజాపతులు భూమి ఏర్పడక ముందు ఏర్పడినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ ప్రజ్ఞలే. వారు భూమి మీద జీవులను ఏర్పరచడానికి యజ్ఞార్థం వారి వారి కర్తవ్యాలు నిర్వర్తించినటువంటి వారు కాని సంతానము కనటం మంది ఆసక్తి కలిగినటువంటి వారు కాదు. వారు సహజంగా బ్రహ్మ తేజస్సు గలవారు. వారిని సహజంగా మనం వారిని వారికి స్వతంత్రించి వదిలేస్తే వారు అంతసేపు అటు తిరిగే ఉంటారు. ఉద్ధముఖులై ఉంటారు, అధోముఖులై ఉండరు. వారి రుచి ఎంతసేపటికి సర్వవ్యాపకం అంటే బ్రహ్మమునందు ఏర్పడి దానితో అనుసంధానం చెంది ఓ సమాధి స్థితిలో ఉండేటువంటి వారి ప్రజాపతులందరూ. అలాంటి వారిని అందరినీ సృష్టి కార్యానికి ఉన్ముఖం చేయటం సామాన్యమైన విషయం కాదు. ఏం చేద్దంటే వారి ఉన్ముఖత్వం ఏమో బ్రహ్మమునందు ఉండగా వారు చేయవలసిన కర్తవ్యములన్నీ కూడా అధోముఖంగా వారి యొక్క ప్రజ్ఞను నిర్వర్తింపజేసి తదనుగుణంగా మహత్తరమైన ప్రజ్ఞల్ని సృష్టిలో ఏర్పరిచి వారి ద్వారా సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటువంటి కార్యక్రమం. సృష్టి ఏర్పరచడం ఎంత కష్టతరమైన విషయమో మనకి 7వ స్కంధం వరకు తెలుస్తుంది. అంత సులభమైనటువంటి విషయం కాదు సృష్టి ఏర్పడు. ఏర్పడిన సృష్టిని వృద్ధి చేయడం అంత కష్టమే. వృద్ధి చేసిన తర్వాత దాన్ని మళ్లీ తిరోధానం కలిగించడం అంత కష్టంగానే ఉంటుంది. అంచేత మన జీవితాలు కూడా ముందు వికసించడం అనేటువంటిది, ఈ ప్రపంచం మీద రుచి కలగటం, అటుపైన ఈ ప్రపంచంలోకి పెరగటం, అటుపైన ఈ ప్రపంచం నుంచి మళ్లీ తిరోధానం చెందటం, ఇలా మూడు రకాలుగా ఉంటుంది మన కథ. అంచేత దేనికైనా రుచి ఉండాలి. రుచి ఉంటే పని జరుగుతుంది. పురోగమించడానికి రుచి ఉండాలి, వృద్ధి చెందడానికి రుచి ఉండాలి, స్థితి ఎందు రుచి ఉండాలి, మళ్లీ తిరోధానమునందు రుచి ఉండాలి. ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించినటువంటి రుచి ఉండాలి, ఏ వయస్సుకి ఆ వయస్సుకు సంబంధించినటువంటి రుచి ఉండాలి. చిన్నతనంలో ముసలి తన భావాలు, ముసలితనంలో చిన్నతనం భావాలు వచ్చినాయి అనుకోండి, అది అస్తవ్యస్తమైపోతుంటుంది జీవితం. అంచేత ఇక్కడ రుచి అనేటువంటి ఒక ప్రజ్ఞ ద్వారా మరల భగవంతుడు యజ్ఞస్వరూపుడిగా దిగి వచ్చాడు అని మనం చెప్పుకున్నాం కదా సార్. యజ్ఞస్వరూపం అంటే ఇక ఈ భూమి మీద జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా యజ్ఞార్థమే నిర్వర్తింపబడతాయి. ఆ యజ్ఞస్వరూపుడు మనకి ఎలా గోచరిస్తాడంటే ప్రతి సంవత్సరము సంవత్సర పురుషులే గోచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతడు మన్మథనామ సంవత్సర స్వరూపుడే ఉన్నాడు యజ్ఞస్వరూపుడు. మన్మధుడు అంటే రెండు రకాలుగా మనకు అవగాహన ఉంటుంది. ఒకటి మనోమథనం చేసేటువంటి వాడు. మనోమథనం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఊర్ధ్వగతి చెందిన అనుకునేటువంటి వారికి మనస్సు మధింపబడాలి బాగా. అలాగే ప్రపంచంలోకి తమ కోరికలు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నంలో కూడా మనసు చాలా మధింపబడుతూ ఉంటుంది. అంచేత మన్మధుడి యొక్క తాకిడి తట్టుకోవటం కష్టమని చెప్తూ ఉంటారు. ఏం చేత ఇటు పురోగమించాలన్నా అతడి యొక్క వేదన లోపల మనసులో చాలా ఏర్పరుస్తూ ఉంటాడు. అలాగే తిరోగమనం చెందాలన్నా మరల వేదన కలిగిస్తూ ఉంటాడు అతడు మన్మధుడు. అంచేత మనసుకి ఆకర్షణ కలిగించేటువంటి ఒక పద్ధతుల్లో రుచి ఉన్నదనుకోండి, ఏ విషయమునందు రుచి ఉంటే ఆ విషయమునందు మనం ముందుకు సాగుతూ ఉంటాం. అంచేత ఈ రుచి ప్రజాపతికి నుండి శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడుగా పుట్టాడు. యజ్ఞుడు అనేటువంటి అవతారం భగవంతుని అవతారాల్లో ఒకటి. అంతకుముందు మనకి కపులని అవతారం చెప్పారు. అంతకుముందు యజ్ఞవరాహమూర్తి అవతారం చెప్పారు. మనకి ఇప్పుడు మూడు అవతారాలు వచ్చినాయి. ఏకవింశతి అవతారాలు భాగవతంలో వివరిస్తారు. మనకి దశ అవతారాలే పూర్తిగా తెలియవు. అలాంటిది 21 అవతారాలు ఉన్నాయి. అది కాక హరికళలుగా హరి శాలామందిరం నుంచి పనిచేసినటువంటి మహాత్ములు ఉన్నారు. ఇలాంటివన్నీ చెప్పుకొస్తారు. అందులో ఇప్పుడు మన మరొక అవతారమూర్తి కథ యజ్ఞుడు అని. అంటే సంవత్సరం అంతా మనకు గడిచిపోతుంది, 12 నెలలు సాగిపోతాయి కదా. ఈ సంవత్సర పురుషుడు వెళ్ళిపోతాడు, మళ్లీ మరొక స్వరూపంగా సంవత్సర పురుషుడు మళ్లీ దిగి వస్తాడు. ఎప్పుడు యజ్ఞ స్వరూపంగా భగవంతుడు ఒక్కొక్క ప్రధాన లక్షణాన్ని ఆధారం చేసుకుని ఈ భూమి మీద సంవత్సరం అంతా చరించి వెళుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏ ఋతువులో ఉన్నామంటే వర్ష ఋతువులో ఉన్నాం. అంటే మనకి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. అధిక మాసం ఉండటం వల్ల ఇంకా మనం వర్ష ఋతువులో ఉన్నాం. అంచేత 6వ మాసం కదా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం. విక్రమంగా శరద్ ఋతువులో ప్రవేశిస్తాం కదా. ఇలా ఈ ఋతువులన్నీ ద్వారా దిగి వస్తూ ఉంటాడు సంవత్సర పురుషుడు. అంచేత అతనికి 12 మాసాల్లోనూ 12 రకాలుగా అతను అవతరణం చెంది ఈ శరద్ ఋతువులో వృద్ధి గావించి మళ్లీ హేమంత ఋతువు రాగానే తిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. హేమంత ఋతువు రాగానే మనకి చలికాలం వచ్చేస్తుంది. ఇంతవరకు బాగా పెరిగినటువంటి ఫలములు పుష్పములు నెమ్మదిగా వాడటం మొదలు పెడితే ఆ తర్వాత శిశిర ఋతువులో ఆకులు రాలిపోతాయి, అన్ని రాలిపోతాయి, చెట్లు మూడైపోతాయి. మళ్లీ వసంత ఋతువు రాగానే మళ్లీ కొత్త చిగురు వేస్తూ ఉంటుంది. ఇట్లా కథ నడుస్తూ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరంలో కూడా సృష్టి స్థితి లయములు మనకు కనిపిస్తూ ఉంటాయి. 6 ఋతువుల ద్వారా హేమంత ఋతువు, శిశి ఋతువు తీసుకుంటే అవి తిరుగు ప్రయాణానికి సంబంధించి ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా అదే జరుగు. అలాగే మనకి పుట్టుక కథ అంతా వసంత ఋతువులో, గ్రీష్మ ఋతువులో, వర్ష ఋతువు, శరద్ ఋతువులోనేమో వృద్ధి చెందటం ఉంటుంది. ఇట్లా 6 ఋతువుల్లోనూ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా సంవత్సర పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అంచేత ఈ కథలో మనకేం జరుగుతుందంటే ఈయన యజ్ఞమూర్తి అవటం చేత యజ్ఞమూర్తి అతడు సకల మంత్రజ్ఞులకు అతి దేవత అని చెప్పుకున్నాం కదా సార్. అంటే భూమి మీదకి మంత్ర స్వరూపంగా తన దిగువచ్చి అనేకములుగా ఈ మంత్రముల యొక్క ఉద్దేశం ఏంటంటే ఊర్ధ్వ లోకం నుండి జీవులకు తుష్టికి పుష్టికి, వారి రక్షణకు, వారి యోగమునకు, వారి క్షేమమునకు, సమస్తమునకు కావలసినటువంటి దివ్య ప్రజ్ఞలని అవతరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి శబ్దబల యొక్క పొందికను మంత్రములు అంటారు. అలాంటి మంత్రముల కనుడి కూడా ఈ యజ్ఞుడైనటువంటి అవతారమూర్తి శ్రీ మహావిష్ణువు అధిదేవతగా ఉంటాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం యజ్ఞుడు అలా పనిచేస్తూనే ఉంటాడు. అలాగే కపిలుడు కూడా భూమి మీద ఆ విధంగా పాతాళంలో అంటే మన మూలాధారంలో, అలాగే భూమికి మూలాధార చక్రంలో ఆయన నేటికి వసించి సమస్త విద్యలో నేర్పడానికి అందుబాటులో ఉన్నటువంటి మహాతత్వంగా ఆయన భూమి మీద అవతరించి ఉన్నాడు. ఆ విధంగానే యజ్ఞుడి యొక్క కథ వస్తుంది ఇప్పుడు. అంచేత యజ్ఞుడి కథ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆయనకి అప్పుడు ఈయనకి యజ్ఞుడు అనేటువంటి ఋషి ప్రజాపతికి, ఆకూతి అనేటువంటి మనుపుత్రికకు, యజ్ఞుడు అనేటువంటి కుమారుడు, దక్షిణ అనేటువంటి కుమార్తె కలుగుతారు. దక్షిణ అంటే సస్యలక్ష్మి అని చెప్పి మనం తెలుసు, కింద తరగతిలో చెప్పుకున్నాం. అంటే భూమి మీద ధాన్యం ఏర్పడేటువంటి విధానం. ఏం చేద్దంటే భూమి మీద మనుషులు దిగి వస్తారు, ఇక ముందు జీవులు దిగి వస్తారు, వారికి శరీరాలు ఏర్పడతాయి, వారికి ఆహారం అవసరం అవుతుంది. అంచేత వారికి ఆహారం ముందు ఏర్పాటు చేసుకోవాలి. కిందసారి చెప్పుకున్నాం మనం, మన ఇంటికి ఏదైనా 10 మంది వస్తున్నారంటే ముందు ఇంట్లో సరుకులని ముందు తెచ్చిపెట్టుకుంటాం. మనుషులు వచ్చిన తర్వాత సరుకుల కోసం వెళ్ళం కదా. అలాగే సృష్టిలో కూడా జీవులు ఇంకా దేహధారణం చేయడానికి ముందే భూమి సస్యలక్ష్మిగా ఏర్పడేట్టుగా, ఇక్కడ ఔషధులన్నీ ఏర్పడేట్టుగా, రకరకాల ఆహార పదార్థం ఏర్పడేట్టుగా, అది సంవత్సర రూపంలో యజ్ఞార్థం జీవులు నిర్వర్తించుకుంటే అది వృద్ధి చెందేట్టుగా ఏర్పాటు చేశారు. మనకి ఋతువులు చక్కగా వాటి కాలమానం ప్రకారం అవి వర్తించాలంటే జీవులు యజ్ఞార్థం జీవిస్తుంటే ఋతువులు సకాలంగా ఇవ్వాల్సినటువంటి అనుభూతినిస్తూ ఉంటాయి. లేకపోతే అలా విధమైన అనుభూతి ఇవ్వదు. ఏంటంటే వర్ష ఋతువులో వర్షములు పడాలి, వర్ష ఋతువులో వర్షాలు పట్టలేదు, వర్ష ఋతువు కాక ఇతర ఋతువులో వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాలు కూడా పంటలు పాడు చేసేట్టుగా వస్తున్నాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఏమిటి దాని యొక్క తాత్పర్యం అంటే జీవులు ధర్మాన్ని అనుసరించట్లేదు అనేటువంటిది మనం గుర్తించాలి. జీవులందరూ వర్తించినా వర్తించకపోయినా ఈ విధంగా జ్ఞానమునందు జిజ్ఞాసులైనటువంటి వారు వారి వరకు వారి ధర్మాన్ని వారు ఆ విధంగా అన్ని విధాలుగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఈ వర్ష ఋతువులో ఎన్నెన్నో దిగి వస్తుంటాయి భూమికి పైలోకాల నుంచి, అవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ కథలో. ఇంకా సంవత్సర పురుషుడు, ఋషువులు, ఋతువులు, మాసములు, ఈ విధంగా ఈ ఊర్ధలోక నుంచి ఈ వర్ష రూపంలో జీవులందరూ భూమికి దిగి రావటం, ఈ భూమి మీద వృద్ధి చెందటం, వీరందరూ తిరోగమనం చెందటం, వీరి కథలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి. అంచేత యజ్ఞుడు అనగానే మనకి సంవత్సర పురుషుడు గుర్తురాలి. భాగవతంలో కూడా మొట్టమొదటిగానే ఆ విషయం చెప్తారు. ఏం చెప్పారంటే యజ్ఞుడు అనగా యజ్ఞార్థము దిగి వచ్చిన సంవత్సర స్వరూపుడు, దక్షిణ అనగా యజ్ఞమునందు చేయి వినిమయ స్వరూపమైన దాన స్వరూపమైన సంపద. అది కూడా మనం చెప్పుకున్నాం. అంటే సంపద అంటే అది ఎవరికి ఎవరి దగ్గర సంపద ఉంది అని అర్థం. అంటే ఎవరు దానం బాగా చేసుకుంటారో వారి దగ్గర సంపద ఉన్నారు, మిగతా వారి దగ్గర సంపద దుఃఖాన్ని ఇస్తుంది తప్ప ఆనందాన్ని. అది ఎంత వినిమయం సద్వినియోగం జరుగుతూ ఉంటుందో సంపద, అక్కడ ఆ సంపద వలన ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే సంపద దుర్వినియోగం అవుతుంటుందో ఆ సంపద వల్ల దుఃఖం కలుగుతుంది. అంచేత సంపద ఉంటే సంతోషించడానికి అర్హత లేదు. దాని యొక్క వినిమయం యొక్క జ్ఞానం చేత, వినిమయ జ్ఞానం చేత సంపద ఆనందాన్ని ఇవ్వచ్చు, ఆ జ్ఞానం లేకపోతే దుఃఖాన్ని ఇవ్వచ్చు. అంచేత వినిమయ రూపమైనటువంటి దాన స్వరూపమైనటువంటి సంపదగా దక్షిణ అని చెప్పారు. అందుకనే యజ్ఞార్థం జీవిస్తూ తమకు తమ జీవితంలో తమకు అంది వచ్చినటువంటిది దానం చేసుకోమని చెప్తారు. శ్రీకృష్ణుడు మూడు విషయాలు చెప్తాడు, యజ్ఞము, దానము, తపస్సు అంటారు. మూడే ముఖ్యమైనటువంటి విషయాలు భగవద్గీతలో చెప్తారు. యజ్ఞార్థం జీవించడం, యజ్ఞార్థం అంటే జీవుల యొక్క శ్రేయస్సు కోసం జీవించడం, సొంత శ్రేయస్సు కన్నా అందరి శ్రేయస్సు ముఖ్యమని భావించి తదనుగుణంగా సంఘంలో తనదైనటువంటి బాధ్యతను వహిస్తూ ఉండటం. అలా జీవిస్తుంటే తనకు అంది వచ్చేటువంటి దాన్ని యజ్ఞఫలం అంటారు. ఆ యజ్ఞఫలం దక్షిణగా అందచేయటం అనేటువంటిది ఒకటి. అంటే దానం ఇచ్చి మిగతా తను పుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే అది అందరికీ దానం ఇవ్వటం అనేటువంటిది యజ్ఞంలో భాగంగా ఏర్పడి ఉన్నది. యజ్ఞం యొక్క ఫలం ఎప్పుడు లభిస్తుంది అంటే అనుభూతి మనం దానం చేయటం బట్టి ఉంటుంది. అందుకనే మనం పెద్ద పెద్ద కార్యాలు ఏమైనా దైవ కార్యాలు లోక శ్రేయస్సు కోసం గానీ, అంత పెద్ద లోకం అంతా మనం చేసే తపస్సు పనికిరాదు అనుకోండి. ఏంటంటే ఓ బొట్టు నీళ్లు ఓ 100 మందికి ఇద్దాం అనుకుంటే ఎంతమంది సరిపోతుంది? ఓ బొట్టు నీళ్లు ఇక పెట్టి మీరు అందరూ తాగండి అంటే అది ఒక్కరికి కూడా సరిపోదు. చేస్తే మనం చేసేటువంటి యజ్ఞం నుంచి వచ్చేటువంటి సంపద మనం ఏం చేస్తాం, 10 మందికి మనకే పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే ప్రతిసారి ఒక దైవకార్యం జరిగినప్పుడు అన్నం దానం చేయటమో వస్త్రం దానం చేయటమో ఇలా మనకు కొన్ని ఆచారాలు వచ్చినాయి. దాన్ని బట్టి నీకు నీ దగ్గర ఉండే సంపద అనుభూతి ఇవ్వటమో ఇవ్వకపోవటం. అంచేత ఊరికి తెలివితేటలతో మనం ఏవో అవి ఇవి మేనేజ్ చేస్తాం అనుకోండి, ఈ మేనేజ్మెంట్ వల్ల నీకు అనుభూతి రాదు. ఎందుకంటే అనుభూతి కెనాట్ బి మేనేజ్. ఆనందం అనేటువంటిది మనం మేనేజ్ చేసుకుంటే రాదుగా, అది లోపల నుంచి సహజంగా ఉద్భవించాలి. అంచేత ఇక్కడ యజ్ఞుడు, దక్షిణ, వీరిరువురు రుచి ప్రజాపతికి, ఆకృతికి సంతానంగా వస్తారు. ఆమె సస్యములకు అధిదేవత, ఈయనేమో మంత్రములకు అధిదేవత. వారిద్దరూ మళ్ళీ వివాహం చేసుకున్నారట. అలా వివాహం చేసుకోవడం అనేటువంటిది అవన్నీ ప్రజ్ఞామయ లోకాలు కాబట్టి, దేహములు ధరించని విషయములు కాబట్టి, అక్కడ మనకి వర్తించే దేహధారులకు వర్తించే ధర్మాలు అక్కడ వర్తించవని ఇప్పుడు 2-3 సార్లు ముందు తరగతుల్లో చెప్పుకున్నాం. మనకేం జరుగుతుందంటే ఓ తరగతి మళ్ళీ రెండో తరగతి చెప్పుకునే లోపల మధ్యలో మనకి ఇంకొక కార్యక్రమం వచ్చి కొంత విరామం వచ్చేసరికి మనం మామూలుగా పాత్ర మనసు వచ్చేస్తుంది కాబట్టి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మాటి మాటి. అంచేత ఇన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవటం వల్ల మనకు ఒక ముఖ్యమైనటువంటి లాభం ఏంటంటే మన ఎందు నిలబడుతాం, దాన్ని మనం ధరించి ఉండగలుగుతాం. అంచేత ధారణ శక్తి ఎంత పెరిగితే జ్ఞానం అంత మనం ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ధారణ శక్తి లేదనుకోండి ఏమిన్నా మళ్ళీ మర్నాడు మర్చిపోతాం. ఇది ఒకటే గుర్తుంటుంది, ఆకలి దేహావసరాలు తప్ప ఇంకేమీ గుర్తుండవు మనిషికి. జ్ఞానపరమైనటువంటి విషయంలో ధరించి ఉండాలంటే చాలా ధారణ శక్తి ఉండాలి కదా ప్రజ్ఞలో. ఆ ధారణ శక్తి ఉండాలంటే 1-4 సార్లు చదువుకోవాలి. ఇప్పుడు గట్టిగా మనం ఏకాదశి రుద్దులు ఎవరు అంటే పేర్లు చెప్పలేము కదా, మరి భార్యల పేర్లు ఏంటంటే చెప్పలేము. కానీ అప్పుడు చెప్పుకున్నప్పుడు 4 నెలలు చెప్పుకున్నాం, వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పుకున్నాం, వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం, వాళ్ళ పేర్లలో వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయో చెప్పుకున్నాం, అట్లాగే ప్రజాపతులు చెప్పుకున్నాం, ఎన్నెన్నో చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మనకి మాటి మాటికి గుర్తు రావాలంటే ఎప్పుడూ అవే చెప్పుకుంటే ముందుకు సాగలేం కదా. అందుకని మనం ఏం చేయాలి, మాటి మాటికి మనకి ఏ ఆదివారం సెలవు దినం వస్తే ఏదో కాలం ఇంకో రకంగా దాన్ని దుర్వినియోగం చేయకుండా అసలు మనకి ఏకాదశి రుతులు గుర్తున్నారా, గుర్తుండరు కదా. ఇంకోసారి మళ్ళీ చదువుకున్నాం అనుకోండి ఇంకొన్ని రోజులు గుర్తుంటారు, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఇలా చేస్తుంటే క్రమంగా దానివల్ల నీకు రుచిని బట్టి ఈ జ్ఞాన విషయం అందు ధారణ పెరుగుతుంది. అంచేత ఈ రుచి చాలా ముఖ్యం, జ్ఞానమందు రుచి ముఖ్యం. ప్రకృతి ఆధారం నియమం తప్పకుండా భాగవతం రావటం అనేటువంటిది దానికి అంతరికి అదే ఒక రుచి కదా. ఆ పచ్చి వినటం, ఆనందించటం, వెళ్లిపోవటం అంతవరకు ఒక రుచి. విన్నది ఎంతవరకు ధారణ చేసుకోగలుగుతున్నాం అనేది ఇంకొంత రుచి కదా. రుచి ఎక్కువ ఉంటే నష్టం లేదు కదా. జ్ఞానమందు రుచి వల్ల ఏం జరుగుతుందంటే మనలో పవిత్రత పెరుగుతుంది. జ్ఞానమందు రుచి లేదనుకోండి మళ్ళీ మామూలుగా వెనుకటి గుణ మేళ మాను కదరా సమతేని మళ్ళీ మన పాత విషయాలే మన మనసులోకి వచ్చేస్తాయి కదా. మళ్ళీ అవే ఆలోచనలు, అవే తిరుగుళ్ళు, అవే మాటలు, అవే చేతలు, అలాగ సంవత్సరం అయిపోతుంది కదా. ఇంకో సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం అయిపోతుంది. 10 ఏళ్ళు పోయినా మన మాటలో తేడా లేదు, మన చేతిలో తేడా లేదు. తేడా అంటే వృద్ధి లేదని, తేడా ఎలాగో ఉంటుంది, వృద్ధి లేదు కదా. భాషణంలో వృద్ధి, చేతలలో వృద్ధి, భావములందు వృద్ధి కలగాలంటే ఎలా కలుగుతుంది, కలగాలంటే జ్ఞానం చేత మనస్సును అప్పటికప్పుడు పవిత్రీకరించుకుంటూ ఉండాలి. ఇలా వినే సంతోషపడిపోయి ఆ తర్వాత మనం మామూలుగా ఉన్నాం అనుకోండి అది గజస్నానం లాగా అయిపోతూ ఉంటుంది. గజస్నానమే కదా, ఇంటికి వెళ్ళిపోతాం, టెలివిజన్ ఆన్ చేస్తాం, న్యూస్ వింటాం. అది ఎప్పుడు వాడు చెప్పిందే చెప్పుకుంటూ, చెప్పుకుంటూ చెప్తూ ఉంటాడు కదా. అవి కూడా మనకి పనికొచ్చే విషయాలు అందులో చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనసు పవిత్రీకరణ చెందదు. మనసు పవిత్రీకరణ చెందాలంటే ఒకటే మార్గం ఉందని చెప్పాడు శ్రీకృష్ణుడు. అదేంటో అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి అదే చెప్తున్నారండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమేహ విద్యతే అన్న, అంటే జ్ఞానముతో సమానమైనటువంటిది మరొకటి లేదు పవిత్రత చేకూర్చడానికి అన్నాడు. పవిత్రత చేకూర్చాలంటే పవిత్రమైనటువంటి భావములను మనలో తీరిక సమయాల్లో దాన్ని ఎక్కువ మనం దాని ఎందు రమించడం చేయాలి. పవిత్రమైన భావంలో కాక ఇతర భావంలో మనసు రమిస్తూ ఉంటే పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది, రాదుగా వస్తుందా. దేవహూతికి కపిలుడు ఏం చెప్పాడు మనకు గుర్తులేదు, ఎందుకంటే చాలా కాలం చెప్పుకున్నా గానీ అప్పుడే మన గతాన్ని నాస్తేనట్టుగా ఉంటుంది మనసు, తమాషా కదా. అని భక్తి జ్ఞాన వైరాగ్య యోగములన్నీ ఇచ్చి ఎంతో వివరంగా ఎన్నో మంచి విషయాలు మనందరికీ పనికొచ్చాయి. ఇంకా మళ్ళీ ఇంకెటు చూడక్కర్లేదు, అంత జ్ఞానం ఇచ్చాడు కదా. అది మనం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి కదా, జంతువు ఆహారం ఏ విధంగా తిన తర్వాత కూర్చొని తీరిగ్గా నెమరు వేస్తుందో, జిజ్ఞాసు అనేటువంటి వాడు తాను పొందినటువంటి జ్ఞానమును మాటి మాటికి తీరిక సమయాల్లో నెమరు వేసుకుంటూ ఉండాలి. అంతేగాని తీరిక సమయాల్లో టెలివిజన్లు పెట్టుకోవటం, పోసుకోలు కబుర్లు చెప్పుకోవటం ఇలాంటివి చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం ఇలా జరిగిపోయిందని, అప్పుడు ఏమైంది? ఇప్పుడు జరిగినటువంటి ఈ గంటన్నర జరిగినటువంటి క్షాళన కార్యక్రమం మళ్లీ మురికైపోతుంది. అంచేతే మనకి భాగవతంలో చెప్తారు గజస్నానము అని, ఏనుగు అట్లా వెళ్తూ అడవుల్లో ఆ చెట్టును రాసుకుంటుంది, ఈ చెట్టును రాసుకుంటుంది, ఆ కొమ్మను విరిచేస్తుంది, ఈ కొమ్మను విరిచేస్తుంది, కింద తొండం ఒకటి ఎక్స్ట్రా ఉంది దానికి, మిగతా వాటికి లేనిది అనుకున్నది అదొకటి కదా. మనకి మాట ఎట్లా ఎక్స్ట్రా ఉందో అట్లా ఏనుగు తొండం ఒకటి ఎక్స్ట్రా, ఇంకా మిగతా జంతువులకు తొండాలు లేవు కదా. ఆ తొండంతా ఆ ఇసుక తీసి మీద వేసుకుంటుంది, ఇసుక తీసి మీద వేసుకుంటుంది, ఆ చెట్టు కొమ్మ పట్టును లాగేస్తుంది కిందకి, ఈ చెట్టు కొమ్మను విరిచేస్తుంది, ఆ దుమ్మంతా మీద పడిపోతుంది, చిరాకు చివరికి చిరాకు వచ్చేసి అక్కడెక్కడన్నా సరస్సు ఉంటే అందులో స్నానానికి శుభ్రంగా స్నానం చేసేస్తుంది. స్నానం చేసి బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తుంది మళ్లీ వెళ్లి స్నానం చేస్తుంది. చిరాకు కదా, ఈ చిరాకు అయినప్పుడల్లా స్నానం చేస్తుంది. ఎట్లా మనం వారం వారం ఒకసారి ఈ భాగవతం అనేటువంటి స్నానం చేసి వారం అంతా ఏదో రకాలుగా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? అలా శుభ్రం చేసుకుంది వెంటనే ఒక పూట శుభ్రం చేసుకుంది 13 పూటలు దాన్ని పాడు చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అలాగే ఉంటాం కదా. అలాగే ఉండకుండా ఉంటే ఏం చేయాలి? అందుకే భగవద్గీత కావాలి. అలాగే ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నీ కర్తవ్యం అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి వాళ్ళ కర్తవ్యాలు ఉంటాయి. ఇతర సమయంలో భాగవత చింతన, భగవత్ చింతన, జ్ఞానమును నెమరు వేసుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాం. అలా జరిగితే నీ మనసు అపవిత్రం కా, కర్తవ్యం నిర్వర్తిస్తున్నంతసేపు మనసు అపవిత్రం కా, ఎందుకంటే అది నీ ధర్మం కాబట్టి. ఇతర సమయంలో మనసు ఏం చేస్తుంది? ఆ మనసు ఇతర సమయాల్లో ఏం చేస్తుందో దానివల్ల నీకుండే పవిత్రత పెరగటమో తరగటమో జరుగుతూ ఉంటుంది. అంచేత మనం ఎక్కువ సార్లు దీన్ని ఒకసారి మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకోవటంగా మొదలు పెట్టాం మనం. అంటే ఇట్లా పుస్తకం చూసుకుని చెప్పుకుంటున్నామండి కదా. సూత్ర శ్రవణకాది మనకి ఏ పుస్తకం చూసి చెప్పారు చెప్పండి? సూత్ర మహర్షి శ్రవణకాది మహర్షులకి ఈ జ్ఞానం అంతా చెప్తున్నాడు కదా, ఆయన ఏ పుస్తకం దగ్గర పెట్టుకుని చెప్తాడు? సుఖ మహర్షి పరీక్ష మహారాజుకి పుస్తకం సంఖలో పెట్టుకొచ్చాడా ఏది బోధ చేయడానికి? లేదు కదా. మరి మైత్రేయ మహర్షి విధుడు అప్పటికప్పుడు వస్తే ఆ ప్రయాగలో ఆ గంగా యమునల మధ్యలో ఉండేటువంటి సరస్వతి నది తిన్నెల మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాయని అడుగుదమ్మా అని విధుడు వచ్చి జ్ఞానం అడుగుతాడు కదా. సృష్టి విజ్ఞానం అంతా అడుగుతాడు, ఆయన చెప్తున్నాడు కదా. మరి నా దగ్గర ఇప్పుడు పుస్తకం లేదయ్యా, మళ్ళీ చూసి చెప్తాను అనకుండా మరి ఎన్నెన్న విషయాలు ఆయన చెప్తున్నాడండి, ఎక్కడి నుంచి చెప్తున్నారండి కదా. దీనివల్ల చెప్పగలుగుతున్నారు, మొత్తం సృష్టిని వాడు ధారణ చేస్తూ ఉంటారు, మొత్తం సృష్టిని ఆ విధంగా ధారణ చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు మనం నమస్తే దివ్య దేహాయ అంటే నిర్మలమూర్తయ్య అంటూ ఏవో అంటూ ఉంటాం కదా, జ్ఞానమూర్తయ్య అంటూ. ఇతరములు వాళ్ళ దగ్గరికి చేరం, వారిని మనం ఆదర్శంగా పెట్టుకున్నాం కదా. మనం ఎవరినైతే ఆదర్శంగా పెట్టుకున్నామో వారి దగ్గరికి అపవిత్రత చేరదండి, చేరటానికి వీలు లేదు. ప్రణమంతుడు ఉన్నాడు ఆయన అసలు బుద్ధిగా ఏ అపవిత్రత చేరనటువంటి ఒక స్థితిలో ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు ఉంటాడు. అలా అని ఏ పనులు చేయట్లేదు అంటే భూమి చాలా పనులు చేస్తుంది, ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. పరమ గురువులకే తలమానికంగా ఉన్నాడు ఆయన, అలాగే పరమ గురువులు. అంచేత కర్తవ్య నిర్వహణము, ధర్మ నిర్వహణము, ఇతర సమయంలో భగవత్ చింతన, ఇదంతా ఒక కృష్ణుని కథే అని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమడిగారు శ్రవణకాది మునులు సూత్రుని కృష్ణ కథ చెప్పమన్నారు. కృష్ణ కథ ఇదంతా చెప్తున్నాడు ఆయన. ఒకే కృష్ణుడు ఎలా 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 ఏర్పడుతున్నాడు, ఇదంతా కృష్ణుడే. మనం పేర్లు మారిస్తే కృష్ణుని మర్చిపోతాం కదా. కృష్ణ కథే చెప్తున్నానని చెప్పి, కృష్ణుడు గురించి చెప్పలేనని చెప్పి, నాకెంత తెలిస్తే అంత చెప్తాను, ఎంత వినగలిగింది కనగలిగింది ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తానన్నాడు. అంతా చెప్పలేం కృష్ణుడు గురించి అన్నాడు అంటూ చెప్పుకొస్తున్నాడు. ఈ కథ అంతా ఎవరి కథ? కృష్ణుడి కథే. ఎంచేత ఒకే కృష్ణుడు ఇన్ని రకాలుగా ఏర్పడ్డాడు. అంచేత మనకి భగవద్గీతలో కనిపించేటువంటి కృష్ణుడు విశ్వమయుడైనటువంటి కృష్ణుడు, విశ్వాత్ముడైనటువంటి కృష్ణుడు. అలాంటి కృష్ణుడి కథ మనకి ఇప్పుడు యజ్ఞుడు అనగానే వేరు అనుకోకూడదు, ఆ తత్వమే రాదు. ఆయన ఈ దక్షిణ అనేటువంటి ఆయనను వివాహం చేసుకోవడం వల్ల వారు మొదటి దంపతులు గనక, అక్కడ ఈ దంపతులకు యాములు అను 12 పుత్రులు పుట్టిరి అన్నారు. యాములు, ఈ 12 పుత్రులు అంటే సంవత్సర పురుషుడికి 12 పుత్రులు అంటే ఎవరండి? 12 మాసాలు అంతే కదా. సంవత్సర పురుషుడికి 12 పుత్రులు అంటే 12 మాసాలు, వాటి ప్రజ్ఞలు, మాస ప్రజ్ఞలు, ద్వాదశ రాసుల ప్రజ్ఞలు పుట్టుకొచ్చినాయి. ఆయన మన 12 పుత్రులు పుట్టినాయి. వీరందరూ దేవతా స్వరూపులు. పుట్టిన వారందరూ కూడా దేవతా స్వరూపులు. అంటే ద్వాదశ రాశి ప్రజ్ఞలు. ఏ మాసం ప్రజ్ఞ ఆ మాసంగా ఉంటుంది. ఏ మాసం ప్రజ్ఞ ఆ మాసంగా ఉంటుంది. అంచేత ప్రతి మాస స్వరూపం మనం తెలుసుకోవటం ముఖ్యం. సంవత్సర పురుషుడు చక్కగా అనుభూతి పొందాలంటే చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఉండేటువంటి 12 మాసముల యొక్క స్వరూప స్వభావములు తెలిసి తదనుగుణంగా మన జీవితాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అది ఎంత వికాసాన్ని కలిగిస్తుందో మనం చెప్పలేం. అంతెందుకు ఈ యామములే మనకి రోజుకు 2 చొప్పున 12 గంటలుగా ఉంటాయి. 24 6 నుంచి 8 ఒక రకంగా ఉంటుంది ఉదయం కదా. 8 నుంచి 10 ఒక రకంగా ఉంటుంది. 10 నుంచి 12 ఇంకొక రకంగా ఉంటుంది. 12 నుంచి 2 ఇంకొక రకంగా ఉంటుంది. 2 నుంచి 4 మరొక రకంగా ఉంటుంది. 2 ఒక రకంగా ఉంటారు. ఉదయం వల్లే ఉండదు సాయంత్రం. సాయంత్రం సాయంత్రమే, ఉదయం ఉదయమే, మిట్ట మధ్యాహ్నమే, అర్ధరాత్రి. అలాగే అర్ధరాత్రి 12 నుంచి 2 ఒక రకంగా ఉంటుంది, 2 నుంచి 4 ఒక రకంగా ఉంటుంది, 4 నుంచి 6 ఒక రకంగా ఉంటుంది. మరి స్వరూప స్వభావాలు తెలిసినాయి అనుకోండి, వాటితో అనుసంధానం చెందామనుకోండి, అప్పుడు కాలముతో అనుసంధానం చెందడం వల్ల మనలో చక్కని నియమములు ఏర్పడతాయి. యమము ఏర్పడటానికి యమాన్ని ఏర్పరచగలిగినటువంటి ప్రజ్ఞలు కాబట్టి వీటిని యాములు అన్నారు. యమము అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. వాళ్ళు వీళ్ళు చెప్తే మనం చేసుకోవడానికి ఏముందండి? చెప్పిన ఎలాగో చేయం మనం. మనకి తోస్తేనే మనం చేస్తాం, మనకు తోసకపోతే మనం చేయం కదా. మనలో అలా తోసాలంటే తదనుగుణంగా కాలాన్ని మనం అనుసరిస్తే చక్కని విషయాలు తోస్తూ ఉంటాయి. పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచిన వాళ్ళకి కలిగేటువంటి ఆలోచనలు సూర్యోదయం అయిపోయిన తర్వాత నిద్రలేచే వాళ్ళకి కలగవు. ఎందుకంటే ఏ కాలానికి తదనుగుణమైన భావం ఉంటుంది. ద్వాదశ భావములు అన్నారు వీళ్ళు. ద్వాదశ రాసులే కాదు, ద్వాదశ భావములు, ద్వాదశ మాసములు. మరి ద్వాదశ భావములు మనలో ఎట్లా ఉన్నాయో చెప్పడానికే మన జాతక చక్రంలో ఉండేటువంటి 12 రాశుల్లో గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూసి చెప్తూ ఉంటారు జ్యోతిషులు. అంచేత మనం కాలంతో అనుసంధానం చెందాలంటే అదే యజ్ఞ పురుషుడితో అనుసంధానం చెందడం. అంటే వసంత ఋతువులో ఎలాంటి అనుసంధానం కలిగి ఉండాలి, గ్రీష్మ ఋతువు ఎలాంటి అనుసంధానం, వర్ష ఋతువు ఎలా ఉండాలి, శరద్ ఋతువు ఎలా ఉండాలి, హేమంత ఋతువు, శిశిర ఋతువు అన్ని ఉన్నాయి కదా. 6 ఉన్నాయి మనకి. ఈ 6 మనం ఏ విధంగా ప్రవర్తించాలి, సృష్టి ఏ విధంగా వైవిధ్యం చూపిస్తోంది, అంటే ప్రకృతిని చూసి ఋతువులు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉండేది. ఋతువులు తారుమారు ఎందుకు అయిపోయామంటే మన ప్రవర్తన తారు. ప్రజల యొక్క అధర్మం బట్టి ఋతువులు తారుమారు అయిపోయి సకాల వర్షాలు లేకపోవటం, అకాలంగా వేసవికాలం అలా విస్తృతి చెంది సంవత్సరంలో 8 నెలల పాటు వేసంకాలం ఉండటం కదా, వర్షాలు పడి పడక ఉండటం, చలికాలం అంతంత మాత్రంగానే ఉండటం. ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి, వసంత ఋతువు అనే అనుభూతి ఏం లేదు. ఎంచేతంటే ఎప్పుడు ఎండలే, అది ఫిబ్రవరి నుంచి ఎండలుగానే ఉంటుంది. ఇంకా శిశిర ఋతువులోనే వసంతం ఏది పోయి శరదృతువు, శరదృతులు అన్ని వికసించి ఎంతో సృష్టి సంపద విపరీతంగా వృద్ధి చెంది పరిపూర్ణంగా ఉంటే చక్కని ఆనందం కలుగుతుంది. అందుకనే ఈ కవులు ఈ ఋతు వర్ణనలు చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా శరదృతువులో వేణుగానం అద్భుతంగా చేస్తాడు, అశ్వజ మాసంలోను కార్తీక మాసంలో. అంచేత ఆ ఋతువు యొక్క గొప్పతనం అలాంటిది. మనకి ఏ ఋతువు తెలియదు, మనకి ఏ అనుభూతి లేదు. ఎందుకంటే కాలంతో అనుసంధానం చెందడం అనేది లేకపోవటం వల్ల. కాలంతో అనుసంధానం చెందితే గాని మనలో సెల్ఫ్ రెగ్యులేషన్ రాదు. యమము అంటే సెల్ఫ్ రెగ్యులేషన్, యమనియమములు అని చెప్తుంటాం కదా. ఈ యమములకి అధిపతే యముడు. మనకి మనం ఎప్పుడైతే సృష్టికి అనువర్తనంగా దాంతో అనుసంధానం చెంది జీవించమో అప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఆ విధంగా కలిగించి మన శిక్షించేటువంటి ప్రజ్ఞగా యముణ్ణి ఏర్పాటు చేశారు. ఎంచేతంటే అలా ఏర్పాటు చేయకపోతే నేను నువ్వు నశింప చేసుకుంటూ అవట్లా నువ్వు బాగా విపరీతంగా వికృతి చెంది నశించేటువంటి పరిస్థితి రాకుండా శిక్షణ ఇచ్చి నేను రక్షించడానికి యమధర్మరాజే. యమధర్మరాజు అంటే నిన్ను యమమునందు ఉంచి ధర్మమునందు నడిపించి నీకు వృద్ధి కలిగించేటువంటి వాడు యమధర్మరాజు. అందుకని ఈ యామములు అని ఇక్కడ వచ్చింది. ఈ ఆది దంపతులకు యాములు అనబడు 12 పుత్రులు పుట్టినాయి. వీరందరూ దేవతా స్వరూపులు, అంటే ప్రతి మాస స్వరూపం కూడా దేవతా స్వరూపంగా భావిస్తారు. మాసాలన్నీ కూడా మనకి చంద్రమానంగా లెక్క ఇస్తారు. చంద్రమానం లెక్క అంటే ఒక అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక మాసం. ఆ మాసంలో ఆ నక్షత్ర భావము, ఈ చంద్రుడు 27 నక్షత్రాల్లో ఒకసారి తిరిగి మళ్లీ స్వస్థానానికి వస్తే అది ఒక మాసంగా వస్తుంది. దాంట్లో మనకి పూర్ణిమ వస్తుంది, అష్టమి వస్తుంది, పూర్ణిమ వస్తుంది, అష్టమి వస్తుంది, మళ్ళీ అమావాస్య వస్తుంది. ఇట్లా పూర్ణిమ నుండి అష్టమి మధ్యలో 7 తిథులు వస్తాయి. 7 తిథులు వేరు, 7 వారములు వేరు. 7 వారములు వేరు, 7 తిథులు వేరు. 7 తిథులు మడుమ నడుమ ఒక జంక్షన్ పాయింట్ అష్టమి, మళ్లీ 7 తిథులు మళ్లీ జంక్షన్ పాయింట్ పౌర్ణమి, మళ్లీ 7 తిథులు కృష్ణాష్టమి అదో జంక్షన్ పాయింట్, మళ్లీ 7 తిథులు ఒక జంక్షన్ పాయింట్ అది అమావాస్య. ఇట్లా ప్రతి 7 తిథులకి మధ్య ఒక జంక్షన్ పాయింట్, అది యోగకారకమైనటువంటి రోజు తిథి అవుతుంది. అంచేత అమావాస్య, పౌర్ణమి, అష్టమి, శుక్లాష్టమి, కృష్ణాష్టమి మనకి యోగకారకమైనటువంటి దినములు అని చెప్పారంటే ఆ రోజుల్లో మనం మనలో ఉండేటువంటి దివ్యత్వంతో ఎక్కువ అనుసంధానం చెందవచ్చు. కాబట్టి మిగతా 7 తిథుల్లో నువ్వు కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ఆ తిథి మాత్రం ప్రత్యేకం దైవంతో అనుసంధానం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు పెద్దలు. అంచేత ప్రతి 7 రోజులకి ఒక రోజు సెలవుగా మనకి. సెలవు అంటే ఏంటి, బాహ్యమైనటువంటి విషయములకు అది సెలవు తప్ప అంతరంగ విషయములకి అది చాలా ఉత్తమోత్తమైనటువంటి సమయం. అంచేత అంతరంగ విషయాలకి ఏవి ప్రధానమైనటువంటి తిథులు అంటే పౌర్ణమి, అష్టమి, శుక్ల కృష్ణాష్టములు, అమావాస్య, ఇవన్నీ మనకి బయట కార్యక్రమాలు తగ్గించుకుని కార్యక్రమాలు తీసుకుని. మనకేమైంది, రేపు అష్టమి కదా, ఇవాడ సప్తమి. అంటే మామూలుగా బుద్ధిమంతుడు అయిన వాడు ఏం చేస్తాడు, రేపు కార్యక్రమాలు తక్కువ పెట్టుకుంటాడు. కేవలం కార్యం కర్మ అంటాడు శ్రీకృష్ణుడు. అంటే చేయవలసినది తప్పక చేయవలసింది మాత్రమే చేసి మిగతా సమయం అంతా దైవంతో అనుసంధానం చెందడానికి వినియోగిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం యమమును పాటించినట్టు కాలాన్ని అనుసరించి మనం సాగుతూ ఉంటే మనకి ప్రయాణం సులభంగా ఉంటుంది. కాలానికి ఎదురు ఎవ్వరూ ఎదురలేదు, ఎవరు ఎదురేది. మన రేపు సోమవారం మనకు బోళ్ళు పనులు కదా కదా, మనం సోమవారం పనులు పెట్టేసుకుంటాం, సోమవారం ప్రయాణాలు పెట్టేసుకుంటాం, సోమవారం ఉద్దతంగా కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఎందుకంటే తిథులు చూడడం కనుక, తిథి యొక్క స్వరూప స్వభావం తెలియదు కనుక. అలాగే మాసములు తిథులు అలాంటివే, పక్షములు అలాంటివే, మాసములు అలాంటివే. శుక్లపక్షంలో ఏం చేయాలి, కృష్ణపక్షంలో ఏం చేయాలి ఉన్నాయి. శుక్లపక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది చంద్రుడు కాబట్టి బయట నిర్వర్తించిన ధర్మాలన్నీ బాగా నిర్వర్తించుకుంటూ వెళ్ళి శుక్లపక్షం మళ్ళీ తిరోధానం చెందుతూ ఉంటారు కాబట్టి క్రమంగా మళ్ళీ లోపల కార్యక్రమాలు పెంచుకుంటూ అంతరంగంలోకి ప్రవేశించే అమావాస్య ఇట్లా ఉంటుంది. ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచేసరికి మధ్యాహ్నం వచ్చేసరికి విపరీతంగా కార్యక్రమాలు పెరిపోయి బిజీ అయిపోము. విపరీతంగా పగలు పెరుగుతున్న కొద్దీ మిట్ట మధ్యాహ్నానికి కార్యక్రమాలు తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందండి, కార్యక్రమాలన్నీ తగ్గించుకుంటూ వచ్చేసి క్రమంగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం కదా. అర్ధరాత్రి అమావాస్య అయితే మిట్ట మధ్యాహ్నం పౌర్ణమి లాంటిది. ఇదిటికి మనకి సంధ్యాకాలం ఉదయం సాయంత్రం ఉన్నాయి. ఆ సమయంలో అనుసంధానం చెందాలి. అలా మనం ఏర్పాటు చేస్తున్నాం అనుకోండి, ఋషులు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి ప్రాత సమయం ఎంత ముఖ్యమో సాయం సమయం కూడా అంతే ముఖ్యం. మనం ప్రాత సమయంలో నిద్ర లేవలేం, సాయం సమయంలో బిజీగా ఉంటాం. ఆ తర్వాత మేలుకొనున్నా టీవీలు చూస్తూ ప్రార్థనలు ఏం చేయం కదా. మధ్యాహ్నం 12 గంటల కంటే ఇప్పుడు ప్రార్థన కంటే సత్య పనులు ఉంటాయంటారు కదా. ఏం చేశాం మనం, ఒక దినచర్య అనేటువంటిది ఆర్డీలు మనకి ఇచ్చిన వాటి దాన్ని శుభ్రంగా దాన్ని తొంగలో తొక్కేసాం, తొంగలో తొక్క. మరి మనకి బాగుండాలంటే ఎట్లా బాగుంటుంది. చాలా వృద్ధి, జ్ఞానపరమైన వృద్ధి, ఆత్మపరమైన వృద్ధి కావాలనుకుంటే మరి సంవత్సర పురుషుడు, కాలపురుషుడు, ఆధునిక స్వరూప స్వభావాలు ఎదిగి దాంతో పాటుగా నువ్వు దాని అనుసంధానం చెంది నీ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటే అదో పాటు. అలా కాకుండా మనం మనకు తోచినట్టుగా మనం జీవిస్తూ మనకి బాగుండాలంటే ఎలా బాగుంటుంది, బాగుంటుంది. అంచేత యామములు 12 కూడా వాళ్ళందరూ దేవతా స్వరూపులు, వారి అనుగ్రహం మనకి ఆయా కాలాల నుంచి వస్తూ ఉంటాయి. రోజుని మనం 2 గంటలు ఒక కాలమానంగా లెక్క వేసుకుంటే దాన్నే హోరాలు చెప్తూ ఉంటారు. లగ్నం అంటూ ఉంటారు, లగ్నం 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల తప్పున మొత్తం రోజంతా 12 లగ్నాలు 12 రాశులు వచ్చేస్తాయి. ఆ లగ్న స్వభావం తెలియాలి కదా, ఇది జ్ఞానం. అలా తెలుసుకుందాం అని ఉత్సాహం ఉందనుకోండి, ఇంకా ఈ చిల్లర విషయాల్లో ఇంకా ఆసక్తి తగ్గిపోయి వీటి మీద ఆసక్తి పెరుగు. ఆదివారం సాయంత్రం భాగవతం చెప్పుకోమన్నాడు వేదవ్యాసం. ఏం చేత తెలుసా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు బృహస్పతి ఉంటాడు. అంచేత సాయంత్రం 6 గంటలకు ఆదివారం చెప్పుకుంటే భాగవతం. ఆదివారానికి అధిపతి సూర్యుడు అవుతే ఇప్పుడు బృహస్పతి మనకి, సూర్యుడు అంటే మనమే, బృహస్పతి మనతో ఉంటాడు. అంచేత మనకి చక్కని వికాసాన్ని కలిగిస్తాడు. అందుకని ద్వాదశ స్కందంలో వేదవ్యాసుడు చెప్తాడు భాగవతం ఆదివారం సాయంత్రం చెప్తే బాగుంటుంది. అలా మనం అనుసంధానం చెందామనుకోండి, మనకి ఆదివారం కన్వీనియంట్ కాదని శనివారం చెప్పుకున్నాం అనుకోండి, భాగవతం చెప్పుకోవచ్చు. కానీ ఆదివారం సాయంత్రం చెప్పుకున్నంత రసానుభూతి శనివారం సాయంత్రం చెప్పుకుంటే ఉండదు. అట్లాగే ఒక్కొక్క దానికి ఒక్కటి ఉన్నది, దాన్ని అనుసరించి ఋషులు మనకి ఇచ్చారు మనకు. అందుకనే పంచాంగ నిండా బోర్డు ఉంటాయండి, రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ మనం చేయగలమా అంటే క్రమంగా ఒకటి మొదలు పెడితే ఉదంతతోటి అట్లా క్రమంగా సంవత్సర పురుషులతో అనుసంధానం చెంది యజ్ఞార్థం జీవించే విధానం అట్లా ఉంటుంది. జ్యేష్ఠ మాసం ఉందనుకోండి, జ్యేష్ఠ మాసం ఇట్ ఈస్ ఏ మంత్ ఫర్ హ్యూమన్ ఇనిషియేషన్ అన్నారు. ఎందుకంటే కంఠం అందరు మహాత్ములు జ్యేష్ఠ మాసంలోనే మనకు ఉపదేశాలు ఇచ్చారు. అందుకని మనం ఎక్కడైనా ప్రపంచంలో బోధ చేద్దాం అనుకుంటే జ్యేష్ఠ మాసం పర్యటన చేసాం అనుకోండి, మనకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు వెళ్ళామనుకోండి అది వేరు. సంవత్సర పురుషుడు నిర్దేశించినప్పుడు నిర్దేశించిన పద్ధతుల్లో మనం ప్రవర్తిస్తున్నాం, మనకి కాలము కర్మము కలిసి వస్తుంది. కాలం కలిసి వస్తే కర్మం కలిసి వస్తుంది. కాలానికి ఎదురెదుగుతున్నాం అనుకోండి, ఏదైనా కాలజ్ఞానం అనేటువంటిది ఒక పక్క ఏర్పరచుకుంటూ ఉండాలి. నువ్వు చాదస్తంగా సిద్ధం చూడటం కాదు. అష్టమి కాబట్టి భయపడిపోవటం, సవితి భయపడిపోవటం, అష్టంలో సగమే సవితి, అది మంచిదే కదా. అది హాఫ్ మూన్ ఉంటే ఇక్కడ క్వార్టర్ మూన్ ఉంటాడు అంతేగా సవితికి. మరి క్వార్టర్ మూన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైమెన్షన్స్. చంద్రవంక ఏ తిథిలో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. పెద్దవాళ్ళు చంద్రుడిని చూసి తిథి చెప్పేశారు. ఇప్పుడు మనం పంచాంగం చూసి తిథి కదా. అంచేత యామము ఒక కాల విభాగము. భూమి సూర్యుని మహిమ వలన తన చుట్టూను తాను తిరుగుట ఆరంభమై దిన ప్రమాణము పుట్టాను అన్నారు. ఇదొకటి, భూమి సూర్యుని మహిమ వలన తన చుట్టూను తాను తిరుగుట ఆరంభమై దిన ప్రమాణము పుట్టాను. ఈ కథ తర్వాత అంటే మనం చెప్పుకునేప్పుడు మనం చెప్పాను ఒక పక్క కథలు జరిగిపోతూ ఉంటాయి సృష్టిలో. మనం ఒకటి చెప్పుకుంటే ఇంకో పక్క ఇంకొకటి అయిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఈ కథలో ఉన్నాం కదా. ఇప్పుడు ఐదుగురు కథలు కదా, మనం దేవహూతి కథ తర్వాత ఆకృతి కథ చెప్పుకుంటున్నాం. కానీ దేవహూతి కథ, ఆకృతి కథ, ప్రసూతి కథ, ఉత్తాన పాత్ర కథ, ప్రియవ్రత కథ అన్ని కంకరెంట్ గా మొదలైపోతాయి. ఒకే స్క్రీన్ మీద ఐదు సినిమాలు అడిచిపోతూ ఉంటాయండి. ఐదు సినిమాలు మనం ఫాలో అవ్వలే కదా. ఉదాహరణతో చెప్పుకున్నంత మాత్రాన క్రోనలాజికల్ ఆర్డర్ అది కాదు. ఇప్పుడు ఈ కథే, ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అనేటువంటి కథ భ్రమి ప్రాచీన బరిహి అనేటువంటి కథగా తర్వాత వస్తుంది. భ్రమి అంటే ఈ భూమికి భ్రమణం కలిగించినటువంటి ప్రజ్ఞ. అది ఎలా కలిగిందంటే వాళ్ళు చెప్తున్నారుగా సూర్యుని మహిమ వలన. ఇక్కడ మాస్టర్ గారు బ్రాకెట్ లో చెప్పిన తర్వాత వస్తుంది కదా, ఆ కథ తర్వాత వింటాం. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దిన ప్రమాణము, తన సూర్యుడు తన చుట్టూ తను తిరగడానికి పట్టిన దిన ప్రమాణం ఏదైతే ఉందో అది దాన్ని 12 విభాగాలుగా చేస్తే 12 యామాలు. అది 12 విభాగములే యామములు అనబడను. ఒక్కొక్క యామము సుమారు 2 గంటల పరిణామం ఉండను. భూమధ్య రేఖ యామము పరిణామం ఉండను. వీరు భూమధ్య రేఖ చుట్టూ గల ఆకాశమున 12 రాసులై చెలించు సుందరు. ఈ 12 రాసులు ఎలా ఏర్పడ్డాయి అంటే భూమి తన చుట్టూ తిరిగేటువంటి కాల ప్రమాణాన్ని 12 భాగాలు చేసుకుంటే 12 లక్షణాలు సూర్యకిరణముల నుండి ఆ కాలాల్లో ఏర్పడ్డాయి. ఒక దిన ప్రమాణం కదా, ఒక చుట్టు తిరగాలంటే ఒక రోజు పడు, ఒక చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ మొత్తం సూర్యుడు చుట్టూ తిరగాలంటే ఒక సంవత్సరం పడు. అందుకని మనకి ఒక రోజు ఒక పేరు, దివ్య సంవత్సరం ఒక సంవత్సరం ఒక రోజు, సంవత్సరం కాల ప్రమాణం మారుతూ ఉంటుంది, ప్రమాణం మారుతూ ఉంటుంది. అంచేత ఈ విధంగా వీళ్ళు 12 రాసులు దిన ప్రమాణం 8 సమభాగములుగా కూడా గైకనబడి వారిని కూడా యామములందరూ అదొకటి ఝామ్ అంటూ ఉంటాం. 3 గంటలు ఒక ఝామ్ అని చెప్తూ ఉంటారు. ఇందు ఒక్కొక్కటి 3 గంటల ప్రమాణం ఉండను, దీనినే ఝాములందరూ. యామమన శబ్దమునకు యమించినది లేక విభాగము అని అర్థం. యమిస్తుంది అనమాట, ఏమంటే ఈ రెగ్యులేట్స్. ఇప్పుడు యమించుటా అంటే తెలియదు, రెగ్యులేట్స్ అంటే తెలుసు. ఈ టైంలో ఈ పని చేసుకోమని చెప్తుంది, ఆ టైంలో ఆ పని చేసుకోవాలి శాసిస్తుంది. యమించుట యామమన శబ్దమునకు యమించినదే లేక విభాగం అని అర్థం. ఈ టైంలో ఈ పని, ఈ టైంలో ఈ పని, ఈ టైంలో ఈ పని. ఎప్పుడు అన్నం తినాలో తెలుసుండాలి. ఎప్పుడు పడితే అప్పుడు అన్నం తినకూడదు. మన పనంతా అయిపోయిన అన్నం తింటాం అనుకోకూడదు. అన్నం తినడానికి ఒక టైం ఉంది, విశ్రాంతి తీసుకోవడానికి ఒక టైం ఉంది, నీ పనులు చేసుకోవడానికి ఒక టైం ఉంది, దైవ ఆరాధనలు ఎవరిని చేసుకోవడానికి ఒక టైం ఉంది, దైవ చింతన ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పి ఏ కాలంలో ఏ పని చేయాలో తెలియకుండా చేస్తున్నాం అనుకోండి, దాని నుంచి దుష్ఫలితాలు వస్తాయి. దుష్ఫలితాలు వస్తున్నాయని బాధపడి ఏదో మనం ప్రార్థన చేస్తూ గుళ్ళు చుట్టూ తిరుగుతున్నా, మనం చేసే ప్రవర్తన బట్టి వస్తాయి తప్ప ఫలితములు. మనం గుళ్ళ చుట్టూ యాత్రలు చేసుకుంటూ నదులను మునుగుతుంటే ఏం జరగాలంటే అట్ బెస్ట్ ఇలాంటి విషయములందు ఆసక్తి కలిగి దీనికి అనుసంధానం చెందే భావము మనకు ఏర్పడాలి. అది అనుగ్రహం. మనం బాగుపడటానికి కావాల్సిన భావం మనలోనే ఉద్భవించదనుకోండి, అది యాత్రాఫలం, అది పుణ్యక్షేత్ర దర్శన ఫలం, అది మన ఆరాధన ఫలంగా తీసుకోవాలి. మన బుద్ధులే మారకపోతే ఎన్ని ఆరాధనలు చేస్తే మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తున్నాం అనుకోండి, రోజు అంటే రోజు తద్దినం భోజనం చేస్తున్నట్టే గుర్తుపెట్టు. దేవతలకు ఆహారం పెట్టట్లేదు, పితృదేవతలకు ఆహారం పెట్టడం అదేనా చేయాల్సింది. ఎప్పుడు భోజనం చేయాలి తెలియదు. దేవతల సమయంలో భోజనం చేస్తే దేవతలు అందుకుంటారు, పితృదేవతల సమయంలో భోజనం చేస్తే పితృదేవతలు. రాత్రి ఎప్పుడు భోజనం చేయాలి? పడుకోవడానికి ముందు చేస్తారు భోజనం. ఇక పడుకుందాం అనుకున్నప్పుడు భోజనం చేసి గబ్బక్కన పడుకున్నాం అనుకో, నువ్వు చాలా అపచారం చేస్తుంటావు లోపల దేవత. ఎప్పుడు పని చేయాలి? ఎప్పుడు పడితే అప్పుడు పని చేసుకుంటావా? నీకు పని ఉంటే అర్ధరాత్రి తెల్లవారుజాము ఎట్ట పడితే ఎట్లా పని చేస్తావా? చెయ్యి, తర్వాత వస్తుంది అంటారు. బాగా వయస్సులో ఉన్నప్పుడు, పదనులో ఉన్నప్పుడు మనం కాలయంత్రాన్ని బాగా విస్మరిస్తే దాని ఫలాలన్నీ తర్వాత నెమ్మదిగా నీ చేతికి ఎట్లా పళ్ళెల్లో పెట్టించేస్తాయి. వేళకి నిద్రపోవటం, వేళకి భోజనం చేయటం, వేళకి ప్రార్థన చేయటం, వేళకి పని చేయటం అనేటువంటిదే లేకపోతే హర్ష జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే కోపడుతూ ఉంటా రాత్రిపూట పనిచేసేవాళ్ళ గురించి. ఈమెంత రాత్రిపూట పని చేయకపోతే నేను నువ్వు పోషించుకున్న దేహ పోషణానికేగా అలా చెయ్యాలి. సత్తవులు హాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమేమి కదా. పొలం దున్నుకునేవాడు అర్ధరాత్రి దున్నాడు కదండి, వాడికి ఒకరే దున్నుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు రాత్రి కదా. అంచేత సత్కవులు అంటే ఎవరు? సద్భావములు ఎప్పటికప్పుడు లోపల సృజనాత్మకంగా పుట్టుకొచ్చేటి వాళ్ళంతా వాళ్ళందరూ సత్కవులే కదా. మిగతా వాళ్ళంతా దుష్కవులే. ఎప్పుడు పడితే అప్పుడు పని చేసుకుంటాం అనేది చాలా అజ్ఞానం. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం అనేది దాంతో సరిసమానమైన అజ్ఞానం. ఎప్పుడు పడితే అప్పుడు విశ్రాంతి తీసుకోవడం వీలు పడదు. అన్నిటికీ కాల విభాగాలు ఉన్నాయి. అది యమం అంటే, యమము సుద్ధిగా నేర్చుకోకపోతే ఆ తర్వాత అది శిక్షగా నీకు విధింపబడుతుంది. ఏం చేద్దంటే నేర్చుకుంటావు శిక్షలు కదా. లేకపోతే మనం అలాగే ఉంటాం ఏ విధమైనటువంటి శిక్షణ లేక. అంచేత యామములు మొదటగా నేర్పడట వేదమున యమీ యమ సంవాద రూపమున చిత్రింపబడను. ఈ యమీయమ సంవాదం మనకు భాగవతంలో తర్వాత వస్తుంది. విష్ణుదూతలు శివదూతలు సంవాదంగా కూడా అది వస్తుంది. విష్ణుదూతలు శివదూతల సంవాదము, యమీయమ సంవాదం. ఇది వాడు అక్రూరుడు అనేవాడు వాడు వాడు వాడిని ఎటు తీసుకెళ్లాలని పెద్ద మీమాంస వచ్చేస్తుంది. వాడేమో మొదట్లో శుభ్రమైన వాడే, తర్వాత పాడైపోయాడు, చివరికి నారాయణ అని అంటలో నారా అని చచ్చిపోయేటవాడు కదా. అది కూడా ఏంటి, ఆత్మనందుని పిలువని కొడుకుని పిలవటానికి నారా అన్నట్ట. నారాయణ పెట్టి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని. మన నారాయణ అని పెట్టుకుని చిట్టి బబ్బులు పెద్ద చిన్న అని పిలుచుకుంటూ ఉంటాం. ఇంకా పేరు కూడా అనవసరం కదా. సో నారా అన్నట. నారా అంటే విష్ణువు దూతలు వచ్చేసారట, యమదూతలు వచ్చేసారట. మీరు ఎందుకు వచ్చారంటే మీరు ఎందుకు వచ్చారని సంవాదం, ధర్మం చెప్పడం కోసం అట్లా ఏర్పాటు చేశారు. అది వేదంలో ఉన్నది యమి యమ సంవాదం అనేది. దాన్ని భాగవత పురాణంలో శివదూతలు యమదూతల సంవాదం, విష్ణుదూతలు శివదూతలు యమదూతల సంవాదంగా వీడేం పుణ్యం చేశారని మీరు వచ్చారంటాడు. నారా అన్నాడు, నారా అని నారాయణ పిలవలేదు వాడు, కొడుకును పిలిచాడు, వాడు చేసిన కదా పనులే అని చెప్తాడు. ఎవరు? యమదూతలు కదా. అలా కాదు, నారా అంటే నారాయణ శబ్దంలో రెండు ఫస్ట్ అక్షరాలు ఉన్నాయి కదా, అంటే వాడి ఉద్దేశం అది కాదు కదా అంటారు. ఇటువంటి విషయాల్లో అసలు ఏది ధర్మం ఏది కాదు ఇవన్నీ మనం వివరిస్తూ మనం ఎట్లా బతకాలో అన్ని చెప్పేస్తారంట. ఒక సంఘటన ఆధారం చేసుకుని అని చెప్పేస్తారు. దానివల్ల మనం విన్నామనుకోండి, ఓహో మనం ఎట్లా బతకాలి అని, అట్లా బతకట్లేదని తెలుస్తుంది. అట్లా మనం చక్కగా ఒక పద్ధతిగా బతకటానికి జ్ఞానబోధం. ఏం చేద్దంటే నువ్వు కాలంతో అనుసంధానం చెందకుండా ఏ జ్ఞానం పొందడం? ఏం చేద్దా, నువ్వు టైం టేబుల్ ప్రకారం స్కూల్కి వెళ్తే కదా, టైం టేబుల్ ప్రకారం చదువుకుంటే కదా చదువు వస్తుంది కదా. నీకు తోచినప్పుడు స్కూల్కి వెళ్ళి నీ చదువు, నీకు తోచినప్పుడు చదువుకుంటానంటే నీకు చదువు రాదు కదా. ఇది అంతే అంచేత చిత్తిపడిన ఆ దంపతుల బిడ్డలు 12 మంది పేర్లు ఈ విధముగా ఉన్నవి అని. ఏమిటా పేర్లు? తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, యుద్ధుడు, కవి, విభుడు, వాగ్ని, సుదేవుడు, రోచనుడు. వీరు మన్వంతరమంతయు జీవించి ఉందరు. వీరిని తుషితులని కూడా అందరు. ఎలా ఉన్నాయి పేర్లు? తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు. అంటే మనం ఏం చేయాలి? ఇలా చెప్పేసి వదిలేస్తే మనం వీటిని సమన్వయం చేసుకోవాలి. పొద్దున 6 గంటల నుంచి మొదలుపెట్టామనుకోండి, 6 గంటలకు తోషుడు, కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఎలాంటి వాడికైనా. 8 గంటలకు ప్రతోషుడు, 10 గంటలకి సంతోషుడు, 12 గంటలకు తర్వాత 4 భద్రుడు. అట్లా గంటలతో సమన్వయం చేసుకోవచ్చు రోజుని. అలాగే మాసాలతో సమన్వయం చేసుకోవచ్చు. చైత్రమాసం తోషుడు, వైశాఖ మాసం ప్రతోషుడు, జ్యేష్ఠమాసం సంతోషుడు. ఏం సంతోషం అండి జ్యేష్ఠమాసం? మనకి ఎండలంటే బాధపడిపోయే వాడికి సంతోషమే ఉండదు. ఎందుకు సంతోషం అంటే భూమి పదునెక్కుతుంది, తర్వాత పంటలు బాగా పండుతాయి, అలాగే శరీరం పదునెక్కుతుంది. వేసంకాలంలో ఒళ్ళు దాచుకునే వాళ్ళకి శరీరం బాగా పదునెక్కి అందులో పంటకు అవకాశం వస్తుంది. వర్షాకాలంలో మనం దాచేసుకున్నాం అనుకోండి, అసలే బొత్తిగా ఎండకి ఎండని భూమిలో ఏం పండదు. తర్వాత వర్షం పడితే అది చాలా చవిటి నేలలాగా ఉంటుంది, ఎప్పుడు నీళ్లుగా ఉండి ఏ మొక్క వేసినా పండదు, కుళ్ళిపోతుంది. శరీరం అంటే మన భూమి, భూమి అంటే మన శరీరమే. భూమి భూమి అన్నప్పుడు మన శరీరం. మరి శరీరం ఎండకి ఎండాలి, వానకి తడవాలి కదా. ఇదివరకు వర్షాకాలం వస్తే వాన వాన చల్లప్ప అంటే అట్లా అందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏ తల్లి ఆడినిస్తుందండి పిల్లవాడిని? ఆడనివ్వదు. ఎందుకు ఆడనివ్వదు? ఆ వర్షం నీటిలో ఇదివరకు ఉన్నటువంటి నిర్మలత్వం లేదు. వాతావరణం అంతా కూడగట్టుకున్నది అట్లా దిగొస్తుంది. అది మీద పడితే ఒంటి మీద రకరకాల స్కిన్ డిజీజ్ వచ్చేట్టుగా పడుతుంది వర్షం. ఏం చేద్దా, మనమే పాడు చేస్తున్నాం మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా కదా. అట్లా మొదటి చినుకులు పడ్డంగానే మురికేగా కింద పడుతుంది పైనుంచి. భారతంలో వాళ్ళు అదేదో ఎర్రగా చుక్కలు పడ్డాయి, బురదగా చుక్కలు పట్టినాయి, రక్తం వర్షించిందంటే మనకే అలాగే జరుగుతుంది. మనం చేసే పండుగ మొట్టమొదట పడే వర్షంతో బురద బురదగా రాదు. ఎందుకంటే వాతావరణంలో ఉండేటువంటి మురికంతా మనకి అందించేస్తుంది కదా. అంచేత ఇవన్నీ మనం తీసుకుంటే ఏమవుతుంది చూడండి, తోషుడు చైత్రమాసం ఆనందం కోశం అంటే ఆనందం. ప్రతోషుడు వైశాఖ మాసం వసంత ఋతువు కదా, చైత్ర వైశాఖ సంతోషుడు జ్యేష్ఠ మాసం, భద్రుడు కర్కాటక మాసం ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం భద్రుడు శాంతి సింహరాశి లేక శ్రావణ మాసం ఎలా ఉన్నటువంటి బృహస్పతి కన్యారాశి లేక భాద్రపద మాసం, యుద్ధుడు శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం, కవి వృశ్చిక రాశి కార్తీక మాసం, విభుడు 9వ మాసం మార్గశీర్ష మాసం, అది వాక్ని పుష్యమాసం, సుదేవుడు మాఘమాసం, రోచనుడు ఫాల్గుణ మాసం. ఇట్లా అనుసంధానం చేసుకుని వీటన్నిటికీ మీరు ఏం చేస్తారంటే సంస్కృతం డిక్షనరీ ఉంటుంది. మీరు ఏ మీరు గూగుల్ కొడితే సంస్కృతం డిక్షనరీ వస్తుంది. ఆ డిక్షనరీలో ప్రతోష అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి మీరే చూసుకుంటే ఆ నామంకి సంబంధించిన లక్షణాలన్నీ అక్కడ మనకి వివిధార్థములుగా ఇస్తారు. అలా హోంవర్క్ చేసుకునేటువంటి వాళ్ళు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు, అలా హోంవర్క్ చేసుకోనటువంటి వాళ్ళు ఏదో మనకి పూర్వకాలం నుంచి ఒక ఆచారం ఉంది పురాణ కాలక్షేపం అని, ఈ కాసేపు వచ్చేసి వినేసి తర్వాత మనం మామూలుగా ఎట్లా ఉండాలో అట్లా ఉండిపోతూ ఉంటాం కదా, అలా కూడా ఉండొచ్చు. ఇంకేదంటే భగవంతుడు ఒకటి ఇచ్చాడు మానవుడికి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ వల్ల నువ్వు పాడైపోను పాడైపోవచ్చు, దాని సరైనటువంటి పద్ధతిలో దానికి రుచి కల్పిస్తే నువ్వు వృద్ధి చెందినా వృద్ధి చెందవచ్చు, మహర్షివి కావచ్చు, రాజర్షివి కావచ్చు, బ్రహ్మర్షివి కావచ్చు, వాళ్ళందరూ అలా అయిన వాళ్లే. అంచేత నీ యొక్క శ్రద్ధ బట్టి అవి నువ్వు నేర్చుకోవచ్చు. మరీచి మొదలగు మునీశ్వరుడు, యజ్ఞుడు, ఇంద్రుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కూడా మన్వంతరమంతయు జీవించిందుడు, వారి పుత్ర పౌత్ర యొక్క ముని మనుమల యొక్క వంశములచే వ్యాప్తమై మన్వంతరము మానవులచే నుండి పాలింపబడుతున్నది. ముందు ఇక్కడ 12 మందిని చెప్పారు, వీళ్ళందరూ మన్వంతరం అంతా ఉంటారన్నారు. అంటే అన్ని మన్వంతరాలు, ఈ భూమి సూర్యుని తన చుట్టూ తాను తిరుగుతున్నంత కాలం వీళ్ళుంటారండి. భూమి తన చుట్టూ తాను తిరగకపోతే ఉండదు, తిరగడం బట్టే ఉంటుంది. అంటే తిప్పి దాన్ని ఆ విధంగా సూర్యుడు అలా ఉండేట్టుగా చేశాడు. ఎప్పుడు తిరగడం ఆగిపోతే అప్పుడు పడిపోతుంది, ఎప్పుడు మనకు లోపల స్పందన ఆగిపోతే మనం పడిపోతాం. మనం అంటే శరీరం, ఇక్కడ మనం అంటే శరీరం, పడిపోతుంది శరీరం, మనం ఉంటాం శరీరం పడిపోతుంది. అట్లాగే భూమి పడిపోతుంది తిరగటం ఆగిపోతే. అందుకని ఇట్లా తిరుగుతూనే ఉంటుంది ఎంతకాలం అంటే మన్వంతరములు ఉన్నంతకాలం వీళ్ళందరూ ఉంటారన్నాడు. వీళ్లతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈ భూమి కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మన్వంతరాలన్నీ ఉంటారు. వాళ్ళు మనవు 2వ కూతురు దేవహూతిని కర్దమునికిచ్చి వివాహం చేయట, ఇది మాస్టర్ గారు మళ్ళీ ఒక్కొక్కసారి మనకి గుర్తు చేయడానికి వివరిస్తున్నారు. చేయుటయో ఆమెకు 9 కూతురును కపిలుడను పుత్రుడు పుట్టుట చెప్పి ఉంటుంది. ఇక మనవ 3వ పుత్రి అయిన ప్రసూతి అనే కన్యను బ్రహ్మపుత్రుడు దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది మనకి 3 కూతురు కదా, స్వయంభూ మనవు శతరూప, వాళ్లే భూమి ఏర్పరచడానికి ప్రధాన కారకులు. వాళ్లు కోరటం చేతనే యజ్ఞవరాహమూర్తి వచ్చి భూమిని ఏర్పాటు చేసినట్టుగా మనం కథ చదువుకున్నాం కదా. ఆ స్వయంభూ మనవు శతరూప మేము సంతానం కని వృద్ధి చేస్తాం, ప్రజా సృష్టి అంతా కూడా ప్రజావృద్ధి కావిస్తాం, కానీ మాకు చోటు కావాలి, ఎక్కడ చేయమంటారు, భూమి కావాలని అడగటం చేత, దేవతలు ప్రార్థించడం చేత యజ్ఞవరాహమూర్తి రావటం, ఆ హిరణ్యాక్ష అనేటువంటి రాక్షుని సంహరించడం, అద్భుతమైనటువంటి కథ, చాలా రహస్యాలు ఉన్నాయి. వరాహమూర్తి అంటే ఏమిటి, భూమిని అట్లా రావటం అంటే ఏమిటి, అది ఆ విధంగా ఏర్పడటం అన్నీ జరిగినాయి. అటు పైన సంతానం 5 కన్నాడు. ఈ 5 కని ఏం చేశాడంటే ఒక్కొక్కళ్ళకి మళ్ళీ గంపడి సంసార సంతానం. అందులో ఇప్పుడు ఈ పెద్ద ఆయనేమో కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవహూతిని పెద్ద కుమార్తెను దేవహూతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన సరాసరి బ్రహ్మం నుండి దిగి వచ్చినటువంటి వాడే విష్ణు యొక్క ఇష్టంగా విష్ణు కోరటం చేత దిగి వస్తాడు. అన్ని ఇబ్బంది వాడు రాకపోతే పని ఎట్లా అవుతుందని అడుగుతాడు. అలా దిగి వచ్చినటువంటి వాడికి అర్థం చాలా గొప్పవాడు. అలాగే రుచి ప్రజాపతి కూడా బ్రహ్మ తేజస్సుంటే బ్రహ్మమే తానుగా ఉన్నటువంటి స్థితి. ఈయన దక్ష ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మకు పుట్టినవాడు అని చెప్పడంలో, అంటే భాగవతం చెప్పడంలోనే వాళ్ళు చక్కగా పదాలు వాడతారు. ప్రజాపతులందరూ బ్రహ్మ నుంచి దిగి వచ్చినా అందులో బ్రహ్మకు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే బ్రహ్మ అంశతో, చతుర్ముఖ బ్రహ్మ అంశంతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మ అంశంతో కాక దివ్యాంశతోనే, అంటే నారాయణ స్వరూపమే బ్రహ్మము నుండి దిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొందరు చతుర్ముఖ బ్రహ్మ కన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మము ద్వారా దిగి వస్తూ ఉంటారు. అంటే ఒక సామాన్యమైన తల్లిదండ్రుల నుంచి ఒక మహాత్ముడు దిగిరాడు. అంటే మామూలుగా మనం లౌకికంగా చూసుకుంటే ఇతని సంతానమే, కానీ ఇతని కన్నా మించిన వాడు ఇతని నుంచి దిగి వచ్చాడని అర్థం కదా. అతని నుంచి దిగి వచ్చేవాళ్ళు ఉంటారు రెండు రకాలుగాను. అంచేది ఇక్కడ ఏం చెప్తుంది భాగవతం, అంతకు ముందు చెప్పినట్లుగా చెప్పడు. దక్ష ప్రజాపతికి వచ్చేసరికి ఏం చెప్పారంటే, బ్రహ్మపుత్రుడగు దక్ష ప్రజాపతి అని. అంటే బ్రహ్మ అంటే ఏమిటో తెలుసా, ఇదివరకు చెప్పాను, సృష్టి యొక్క అహంకార ప్రజ్ఞ బ్రహ్మ. సృష్టి యొక్క అహంకార ప్రజ్ఞ బ్రహ్మ. అందుకని మన సృష్టికి మనమే కర్తలంగా మనం అహంకరిస్తూ ఉంటాం కదా. నేనే చేశాను, నేనే చేశాను, నా వల్ల ఏదైంది, నా వల్ల ఏదైంది అంటూ ఉంటాం కదా. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మనకి, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి వస్తుంది. ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది. అంచేది ఇప్పుడు దక్ష ప్రజాపతి బ్రహ్మకు బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చిన వాడు అంటే అర్థం ఏంటండి అంటే, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఉంది అనేక లక్షణములు ఉండగా అందులో ఉన్నటువంటి ఒక లక్షణము అహంకార లక్షణము ప్రధాన లక్షణంగా పుట్టుకొచ్చినటువంటి వాడు దక్షుడు. ఎంత సమర్థత ఉన్నవాడు అంత అహంకారం ఉన్నటువంటి వాడు. సమర్థత ఉండి తదనుగుణం అంతా సరిసమానమైన అహంకారం ఉన్నదనుకోండి, ఆ అహంకారం వల్ల అతనికి దెబ్బతగుతుంది. సమర్థత ఉండి అహంకారం లేదనుకోండి, అతడు ఎప్పుడూ అనుగ్రహింపబడి రక్షింపబడుతూ ఉంటాడు. అంచేత ఇక చాలా చమత్కారం మనకి ఏం కనిపిస్తుంటే, చమకృతి బ్రహ్మపుత్రుడకు దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంతకుముందు రుచి ప్రజాపతి గురించి ఏం చెప్పారండి, బ్రహ్మము తేజస్సుగా గలవాడని చెప్పారు. అంతకుముందు కర్దమ ప్రజాపతి గురించి ఏం చెప్పారు, బ్రహ్మమే తేజరూపంగా దిగి వచ్చాడని చెప్పారు. పైగా రుచి ప్రజాపతికి ఎవరు పుట్టారో పురాణాల్లో ఎక్కడ కనబడదు. అదొకటి ఏం చేద్దంటే, మనకి ఎవరెవరు ఎక్కడి నుంచి పుట్టొచ్చారో తెలుసుకోవాలి కదా. మరి ఈయన ఎక్కడి నుంచి పుట్టొచ్చాడని కింద వారం అంతా వెతికా, ఈ ఆదివారం కాక అంతకుముందు ఆదివారం వెతికితే ఒక్కొక్క పురాణంలో అసలు ఈయన ఎక్కడ పుట్టాడనే ప్రశ్న ఇంకా మిగిలిపోయింది గూగుల్లో. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంది పురాణాల్లో. దీనికి మీకేమైనా సమాధానాలు దొరికితే మీరు చదువుకున్నటువంటి పురాణాల్లోంచి మాకు పంపించడం రాశారు వాడు అందులో. అంటే ఎవరి నుంచి పుట్టుకొచ్చాడు అనేది తేలారు రుచి ప్రజాపతి గురించి. మనకి ఇక్కడ భాగవతంలో చెప్తున్నారు, అతడు బ్రహ్మమే తన తేజస్సుగా కలిగిన వాడుగా చెప్పారు. అంచేత అతని నుంచి పుట్టుకొచ్చిన వాడు విష్ణు స్వరూపుడుగా పుట్టుకొచ్చాడు కదా. కర్దమ ప్రజాపతి అంతే, అందుకనే అతని నుంచి మళ్ళీ మహావిష్ణువు పుట్టుకొచ్చాడు. దక్ష ప్రజాపతి నుంచి మహావిష్ణువు పుట్టుకురాడు. అది చూడండి, ముగ్గురు కూతురండి, ఎవరికి స్వయంభవ మనం. దేవహూతి ఆకూతి ప్రసూతి. దేవహూతికి కపిలుడు కుమారుడుగా పుట్టుకొచ్చాడు కదా. ఆకూతికి యజ్ఞుడు కుమారుడుగా పుట్టుకొచ్చాడు. దక్షుడికి ఎవరు పుట్టారండి, అంటే మహావిష్ణువు దక్షుడు ద్వారా దిగిరాలా. మనకి మనం ఇంకా మనం ఆలోచించుకుంటే మనకి తెలిసి వచ్చేది, ఈ వాక్యాలు చదువుకున్నప్పుడు చాలా శ్రద్ధగా చదివితే స్ఫురిస్తాయి. వాళ్ళిద్దరూ ప్రజాపతులే, ఈయన ప్రజాపతి. కానీ ఆ ప్రజాపతుల వారి స్థితి వేరు, ఈ ప్రజాపతి స్థితి వేరు. ఈయన సంతానం బ్రహ్మాండంగా కన్నాడు, 60 మందిని కన్నాడండి, దక్షుడు కదా. వాళ్ళ వాడ కర్దమ ప్రజాపతి 10 మందిని కాదు, ఈయన రుచి ప్రజాపతి 12 మంది పిల్లలు, అంతే కదా. ఈయనకు 60 మంది సంత కథ వస్తుంది, ప్రజా దక్ష ప్రజాపతికి తర్వాత వస్తుంది. మా దేవహూతి కథ అయింది. దేవహూతి కథలో కూడా అక్కడ ఆమె కుమార్తె అనేటువంటి వారందరూ ఉన్నారు కదా, కళ, అనసూయ, శ్రద్ధ, అరుంధతి, హవిర్భూ, గతి, క్రియ, శాంత, ఇలా మనకి 9 మంది కన్యలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ మళ్ళీ ప్రజాపతుల నుంచి పెళ్లి చేస్తారు, మరి వాళ్ళ నుంచి పుట్టుకొస్తారు కదా. వాళ్ళ కథలో కర్దమ ప్రజాపతికి జన్మించినటువంటి అనసూయాదేవికి మళ్ళా ఆయన నుంచి కూడా శ్రీ మహావిష్ణువే కాదు త్రిమూర్తి తత్వం మొత్తం దిగుచ్చేస్తుంది కదా, దత్తాత్రేయుడిగా దిగు. సో ఇది దక్ష ప్రజాపతి కథ తర్వాత వస్తుంది. కానీ ప్రస్తుతం ఊరికి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఏమనంటే, ఇచ్చి పెళ్లి చేసి దక్షిణకు ప్రసూతి వలన పుట్టిన సంతతి చే 3 లోకములు నిండెను. ఆయన బాగా నింపాడు అంటే జీవుల్ని బాగా అహంకారులేగా జీవులందరూ, జ్ఞానం లేని వాళ్లేగా మళ్లీ మళ్లీ సృష్టిలోకి వస్తారు. ఉన్నవాళ్ళు వస్తారా? జ్ఞానం ఉన్నవాళ్ళు సృష్టిలోకి ఎందుకు వస్తారంటే సృష్టికి సహాయం చేయడానికి వస్తారు. ఎవరు జ్ఞానులు? తాననేటువంటి వాడు ప్రత్యేకంగా లేడు, ఏదైతే మొత్తం వ్యాప్తి చెంది ఉందో అదే తన ఎందు తన వలె ఉందని అహర్నిశలు గుర్తున్నటువంటి వాడు జ్ఞాని. తనే గుర్తుండి దైవమే గుర్తులేనటువంటి వాడు అజ్ఞాని. ఈ రెండు ఇద్దరి మధ్య మనకి రకరకాల డిగ్రీస్ లో మనుషులు ఉంటాం కదా. అంచేది మరి దక్ష ప్రజాపతి నుంచే సృష్టి నిండుతుంది బాగా, ఎందుకని అందరూ అహంకారులు అందరూ పుట్టుకొస్తారు. మరి కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టిన వాళ్ళు ఎవరు? అహంకారులు కాదు. అసలు వారెవరు? దేహధారులు కాదు, విజ్ఞలు కదా. రుచి ప్రజాపతి పరిస్థితి అదే, దక్ష ప్రజాపతి కథ వేరు, అక్కడి నుంచి మన కథ వస్తుంది. అంటే సృష్టిలో అహంకారము సాగు చేసుకున్న తర్వాత మనకు దక్ష ప్రజాపతి కథ. దక్ష ప్రజాపతి కథ మనందరికీ తెలుసు, దైవాన్ని నిరాకరించినటువంటి వాడు, దైవానికి వ్యతిరేకంగా పనిచేసి దైవం కన్నా తాను ఏ విధంగా గొప్పవాడో రకరకాలుగా రకరకాలుగా ప్రయత్నించి భంగపడి చిట్ట చివరికి భగవద్భక్తులైనటువంటి కథ దక్షుడు కదా. దక్షిణ అహంకారం మితిమీరిన అహంకారం, మితిమీరిన అహంకారం. అంచేత అతని మరి ఈ అహంకారులైనటువంటి జీవులందరూ ఇదివరకు సృష్టిలో వారి అహంకారము నిర్మూలనం కాక జ్ఞానం పరిపూర్ణంగా పొందక భగవదైక్యం అనేటువంటి స్థితి లేక సృష్టిలోకి వెళ్ళిపోయిన వాళ్ళనే కదా, లయంలోకి వెళ్ళిపోయిన వాళ్ళనే కదా. మరి వాళ్ళందరూ ఎవరి ద్వారా వస్తారండి? అలాంటి వాటి ద్వారానే వస్తారు కదా. యాజ్ ఫాదర్ సో సన్ అంటూ ఉంటాం కదా, ఆత్మావై పుత్రనామాసి. ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, అంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాద పుట్టినట్టుగా ఎక్సెప్షన్ ఆల్వేస్ ప్రూవ్స్ ది రూల్. బట్ జనరల్లీ ఒక అహంకారికి ఇంకో అహంకారం కదా. అంచేత ఆయనకు ఆ విధంగా సంతతి 3 లోకములు నిండినవి. ప్రసూతి అనగా ప్రసవించడం, దీని వలన పుట్టిన భౌతిక శరీర జీవులు ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ మగు 3 లోకములందునూ చరింతరు. కర్దమని పుత్రికలు బ్రహ్మర్షుల భార్యలు, వారి సంతానము గూర్చి వివరించదను. మరీచి మహర్షికి కర్దమని కూతురుకు కళనిచ్చి పెళ్లి చేసిరి. వారికి కశ్యపుడను కుమారుడు కలిగను. కశ్యప ప్రజాపతి గురించి వచ్చినప్పుడు చెప్పా, కశ్యపుడు మరీచి అనే ప్రజాపతికి పుడతాడు. కశ్యప ప్రజాపతి ద్వారా మళ్ళీ పక్షులు, పాములు, దేవతలు, రాక్షసులు, అంటే లక్షణములు కలిగినటువంటి వారు దేహధారులే. దేవత లక్షణములు గలవారు, దానవ లక్షణములు కలిగినటువంటి వాళ్ళు, దైత్య లక్షణములు, ఆదిత్య లక్షణములు, అదితి, దితి, దానవ, దాను అనేటువంటి స్త్రీకి జన్మించినటువంటి వారు ఇట్లా రకరకాలుగా కద్రువ వినత పక్షులు పాములు అన్నీ పుట్టుకొచ్చినాయి కదా. అలా కశ్యపుడి నుంచి వచ్చినాయి. కశ్యపుడు కుమారుడు వారికి, కశ్యపుడైన కుమారుడు పూర్ణిమాను కుమార్తె పుట్టినదండి. ఇది చూడండి, మనకి ఇది ఎక్కువ తెలియదు. పూర్ణిమ అనేటువంటి ప్రజ్ఞ, తర్వాత గంగ తయారై మనకి వర్షంగా వస్తుంది. పూర్ణిమ ఎవరికి పుట్టింది? పూర్ణిమ కశ్యపుడికి. కశ్యపుడు ఎవరికి పుట్టాడు? మరీచికి, కళకి పుట్టాడు. మరీచి అంటే అద్భుతమైనటువంటి వెలుగు, అంటే ఎంత విచిత్రంగా ఉండేటువంటి వెలుగు అది. అంటే అది ఎలాంటి వెలుగు అంటే ఆ వెలుగుకి ఆకర్షితులే మనుషులు తమ తాము మరిచిపోయేటువంటి వెలుగు అది. ఇది మరీచి అంటే. అందుకని మనకి భారతంలో కానీ భాగవతంలో కానీ చాలా అద్భుతంగా వెలిగిపోతున్నటువంటి జీవుడి మరీచితో పోలుస్తారు. అతను మరీచి వల్లే ప్రకాశించుతుండను అని చెప్తారు. ఏం చేద్దంటే అతని తేజస్ ఎలాంటిది, అందులో అన్ని వర్ణములు ఉంటాయి. మనకి రామాయణంలో మారీచుడు అని ఒకడు వస్తాడు కదా, వాడు ఇలాంటి కళ సంపాదించినటువంటి వాడు, తపస్సు చేసి రామబాణం చేత పునీతుడై రాముని యొక్క గొప్పతనాన్ని రావణునికి బోధ చేసి రావణుడు వినకపోవటం చేత సేవకుడుగా తన ధర్మాన్ని ఒక లేడీ స్వరూపంగా ధరించి నిర్వర్తిస్తాడు. ఆ వేడు ఎలా ఉంటుందండి, చిత్రాతి చిత్రంగా ఉంది. మరీచి భార్య ఎవరు? కళ. అందులో మరీచి అంటే మన చుట్టూ ఉండేటువంటి ఆర అండి, మన చుట్టూ ఉండేటువంటి ఆర. ఆయన మొట్టమొదటి ప్రజాపతిగా చెప్పుకున్నాం మనం. ఆమె యొక్క కళ అంటే కాంతి. మరీచి యొక్క కళ, భార్య కళ. తీయటది భార్య అంటే ఆయన లక్షణం. అది రకరకాల స్వరూపాలు తెలుస్తుంది. అలాంటి వాడికి పుట్టాడు కశ్యపుడు. ఆ పుట్టిన వాడికి ఎంతో మంది పుట్టగా పూర్ణిమ అనేటువంటి కుమార్తె కూడా, పూర్ణిమ కశ్యపుడు ఈ మరీచికే కశ్యపుడు, పూర్ణిమ. పూర్ణిమ కాంతులు మనకి ఎంత ఆనందం కలిగిస్తాయి. పూర్ణిమ చంద్రుడు అంటే మనం ఎరిగే చంద్రుడు వేరు, ఈ పూర్ణిమ వేరు. ఆ చంద్రుడిలో నుంచి వచ్చే కాంతి పూర్ణిమ. అంచేత మనం చంద్రుడు పూర్ణిమ కలిపేసుకుంటూ ఉంటాం. పురాణాలు ఏం చెప్తాయంటే చంద్రుడు వేరు, సోముడు వేరు, పూర్ణుడు వేరు, పూర్ణిమ వేరు, ఇట్లా చెప్తూ ఉంటాం. మనకేం తెలుసు? మనకేం తెలియదు కదా, చదువుకుంటే తెలుసు. అంచేత మరీచికి కశ్యపుడు అనేటువంటి కుమారుడు, పూర్ణిమ అనేది కుమార్తె పుట్టింది. వారి వలన పుట్టిన సంతతుల వంశములే భూలోకము నిండాను. అప్పటికి విరాట్ పురుషుని హృదయం నుండి చంద్రుడను, పృథ్వీ తత్వము నుండి చంద్రగోళము పుట్టి ఉండి, పృథ్వీతత్వం నుండి చంద్రగోళమును పుట్టి ఉండిరి. కంటి నుండి సూర్యుడును, బ్రహ్మ యొక్క హిరణ్యాన్యము నుండి సూర్యగోళము పుట్టి ఉండిరి. కనుక భూమిపైన ఉన్న జీవులకు పూర్ణిమయు, దానితో మిగిలిన తిథులు ఏర్పడినవి. ఈ కథ ముందు వివరింపబడను. భూగోళము పుట్టిన చాలా కాలములకు అందరి ముక్క వెలుపలికి ఎగిరి చంద్రగోళమయ్యననియు, దాని వలన భూమిపై ఏర్పడిన గుంటయే పసిఫిక్ మహాసముద్రమనియు నవీన ఖగోళ శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఇది ఊహయే గాని సత్యము కాదు. చంద్రగోళము భూగోళము కన్నా ముసలిది అను సత్యము భవిష్యత్తున నవీన శాస్త్రజ్ఞులు పరిశీలించి కనుగొందురు అని చెప్పారు మాస్టర్ గారు. ఏం చేద్దంటే మనకి ఇప్పుడు మనం ఈ భూమి ఇలా మనకి ఏర్పడటానికి ముందు భూమే చంద్రుడు అని చెప్తాయి మన పురాణాలు. మనం అంచేతనే ఆ చంద్రుడి నుంచి భూమి మీదకి కొని రాబడ్డామని చెప్తాం. అది ఒక నావల పట్టుకొచ్చేసాడు వైవస్వతో మనం అనే కథ చెప్పుకుంటూ ఉంటాం. మనందరినీ నావల ఎక్కించుకుని ఒక మత్స్యావతార కథ, స్వయంభూ మనవు సంతానంతా, వైవస్వత మనవు సంతానాన్నంతా వేసుకుని పడవలో వచ్చేసి ఇంకో భూమికి వచ్చినట్టుగా మనం చెప్పుకుంటాం. దాన్నే ఓల్డ్ టెస్టమెంట్ లో వాళ్ళు నోవా సార్క్ అనే కథగా చెప్పుకుంటూ ఉంటారు. అది ఆ భూమి నుంచి జీవుల్ని ఈ భూమి నుంచి తరలించిన సందర్భం. ఏం జరిగిందంటే ఆ భూమి యొక్క ఆయు ప్రమాణం అయిపోయినప్పటికీ దాది మీద ఉన్నటువంటి జీవులందరూ ఎవరూ తరించల, తరించబోవడం చేత ఇంకో భూమి ఏర్పాటు చేయవలసి వచ్చింది. అందుకని ఈ భూమి ఏర్పడింది. ఆ భూమి ఏ భూమి అయితే తిరోధానం చెందుతుందో దాని అందాక చంద్రుడుగా చంద్ర పూర్ణిమ కాంతులను మనకి అందించేటువంటి ఒక శాటిలైట్ గా వాడుతున్నారు దాన్ని. అంచేత మనం చంద్రుల్లోంచి వచ్చేటువంటి వెలుగుని మనం ఎక్కువ అనుసంధానం చెందుతాము తప్ప చంద్రగోళానికి కాదు. చంద్రగోళం క్రమేపీ నశిస్తూ అంచేత మనకి మన ముందు ఉన్నటువంటి భూమి అది. ఆ భూమి మీద కూడా మనం ఉన్నాం. మనం సృష్టి మొదటి నుంచి ఉన్నాం, ఎప్పటికీ తమరవము. మనకెందుకంటే మన జ్ఞానం పొందో అహంకారాన్ని నిర్మూలన చేసుకోలేము. అది చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ లోపల ఎన్ని సృష్టిలు జరిగినాయో ఇంకా ఎన్ని సృష్టిలు జరగాలో తెలియదు అని చెప్తాయి పురాణ. అంచేత ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఒకప్పుడు భూమి ఉండేది. అంతే తప్ప ఈ భూమి పసిఫిక్ మహాసముద్రం లో ఉండే మొక్క అట్లా ఎగిరి ఒక మొక్క ఎగిరి అక్కడ చంద్రుడయ్యాడని, ఇంకొక మొక్క ఎగిరి కుజుడయ్యాడని ఇటువంటి సిద్ధాంతాలు ఏవో ఉన్నాయి. అవన్నీ సత్యం కాదని మనకి సీక్రెట్ డాక్టర్లు చాలా కూలంకషంగా మేడం లెవెస్ కి వివరిస్తారు. ఆ వివరించిన కొద్ది కొద్దిగా ఇక్కడ మాస్టర్ గారు మనకి బ్రాకెట్లు పెట్టి బ్రాకెట్ నాలెడ్జ్ ఇది. భాగవతంలో కూడా బ్రాకెట్ నాలెడ్జ్ అని చెప్పి బ్రాకెట్ లో ఆయన చెప్పుంచారు. అది ముందు వస్తుందా? ఇవన్నీ ముందు వచ్చే కదా, ముందే ఇక్కడ కొంత సూచించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రస్తుతం రుచి, ఆయన భార్య ఎవరు? ఆ కూతి. వారిద్దరికి పుట్టింది ఎవరు? యజ్ఞుడు, దక్షిణ. వారిద్దరికి పుట్టింది ఎవరు? 12 కుమారులు యాములు అనేటువంటి. మిగతా కథలు మళ్లీ వస్తాయి. ఇప్పుడు కంగారు పడక్కర్లేదు, అన్ని కలిపేసుకుంటే అసలే మనకి బొత్తిగా ధారణ చాలా తక్కువ. ఇన్ని కలిపేసుకున్నాం అనుకోండి మనకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంచేత కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు వివరించారు కాబట్టి కొంత చెప్పవలసిన ధర్మం నాకుంది. ఈ పూర్ణిమైన కన్యకయే విష్ణు పాదములను కడిగిన నీటి రూపమున గంగ అను పేరున జన్మాంతరమున పుట్టెను. ఎక్కడి నుంచి వచ్చిందండి గంగ? గంగే పూర్ణిమ అన్నారు. పూర్ణిమ ఎక్కడి నుంచి వచ్చిందండి? మరీచికి ప్రజాపతికి కడనేటువంటి దేవహూతి జ్యేష్ఠ కుమార్తెకు పుట్టినటువంటి ప్రజ్ఞ అది. అదేం జరుగుతోంది? జలం రూపంలో భూమికి అంది వచ్చేట్టుగా విష్ణు పాదాల నుంచి దిగి వచ్చిందని చెప్పారు. గంగ అంటే గంగా నది అనుకోబోకండి. అప్పుడు ఏమవుతుందంటే బయట దేశాల్లో వాళ్ళకి మరి మా గంగ లేదు కదా, మరి మా సంగతి ఏంటనుకో. గంగ అంటే ఏమిటి? జలం, నీరు అని. అందుకని మనం ఏమన్నా ఆకలి వేస్తుంటే కొంతమంది కొంచెం గంగ ఉంటే ఇస్తారా అంటారు. గంగ అంటే ఇప్పుడు వారణాసిలో ఎవరు తెచ్చిస్తారండి గంగ? జలనే గంగ అంటారు. గంగ అంటే గమ్ గమ్ అని, గమ్ గా అని అర్థం. అంటే అది అవరోహణ క్రమము ఆరోహణము కలిగిన క్రమము కలిగినటువంటి ప్రజ్ఞ గంగ. గమ్ అంటే గమనము. ఒక గా ఉంది, ఇంకో గా ఉంది, మధ్యలో ఒక పూర్ణం ఉంది కదండి. అంటే ఏంటి అది? అవరోహణ క్రమంలోనూ నీకు అనుభూతినిస్తుంది, స్థితిలోనూ అనుభూతినిస్తుంది, మరి ఆరోహణ క్రమంలోనూ అనుభూతినిస్తుంది. రెండు రకాలుగానూ మనలో ఇడా పెంగడగా పారుతూ ఉంటుంది. పొద్దున్నేచి దగ్గర నుంచి అట్లా మనం ముందుకెళ్ళిపోయి సాయంత్రం వేసరి వెనక్కి వచ్చేస్తాం కదా. పుట్టి దగ్గర నుంచి ఎలా పెరిగిపోయి 50 తర్వాత మళ్ళీ తిరిగి తగ్గిపోతూ వస్తాం కదా. పురోగమనము, స్థితి, తిరోగమనం ఇట్లా జరుగుతుంది. మొత్తం దాని 5 చెప్తారులేండి, పంచకృతిగా చెప్తారు. అంచేత ఈ ముందుకెళ్ళటం, కొంత ఏదో చూడటం, మళ్ళీ వెనక రావటమే కదా కదా ఎక్కడికి వెళ్ళా. అంచేత ఈ కథ అంతా కూడా నడిపిస్తున్నది దాన్ని గంగా అన్నారు. దాన్ని నారా అయనము అన్నారు. నారాయణ పాదాల నుంచి పుట్టుకొచ్చిందని మనకన్నీ ఊరికే మనకి సమన్వయించి రకరకాలుగా సృష్టి ప్రజ్ఞలను ఆ విధంగా ఇచ్చారు. అంచేత మనకి గంగ అంటే ఎవరు? పూర్ణిమ అని గుర్తున్నారు. పూర్ణిమ ఏం చేస్తుంది? అది అలా ఒకసారి అవరోహణ క్రమంలో తక్కువ కృష్ణపక్షంలో కదా వెళ్ళిపోయి మళ్ళీ శుక్లపక్షం నుంచి మళ్ళీ పూర్ణిమ అయిపోతుంది. పూర్ణం నుంచి పూర్ణం వరకే కదా పూర్ణిమ కదా అంత. పూర్ణం నుంచి ఎలా అవరోహణ క్రమంలో కృష్ణపక్షంలో అమావాస్య అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్లి పూర్ణమైపోతుంది. అంటే ఏంటి, రెండు గమనములు ఉన్నాయి, ఒకటి అధోముఖ ప్రవాహము, ఇంకోటి ఊర్ధముఖ ప్రవాహము, రెండు గమ్లే. ఈ రెండింటి నడుమ అనుభూతి అనేటువంటి పూర్ణత్వం ఒకటి ఉంది, అది గమ్. ఆ సున్న మధ్యలో ఉండేటువంటి పూర్ణము, గా మధ్య ఉండేటువంటిది పూర్ణం. ఇదంతా లేకపోతే ఏమిటంటే, లేకపోతే అనుభూతి లేదు. ఇదంతా ఈ విధంగా జరగకపోతే అనుభూతి లేదు. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళకి అనుభూతి, జ్ఞానం లేని వాళ్ళకి రకరకమైనటువంటి ఘర్షణ. ఆట తెలిసి ఆడేవాడికి ఆట ఆనందం అండి, ఆట తెలియక ఆడేవాడికి అంతా ఘర్షణే కదా. అంటే ఆట తెలియటం లాంటిది జ్ఞానం తెలుసుకుని తదనుగుణంగా మనం ప్రవర్తించడం అనేటువంటిది. అంచేత విష్ణుపాదములను కడిగిన నీటి రూపమున గంగయ్యను పేరున జన్మాంతరమున పుట్టెను చంద్రుని వలన మన భూగోళముపై జలములు ఏర్పడనని అర్థము. గంగకు దేవకుల్య అను కూతురు పుట్టెను, అదొకటి. దేవకుల్య అంటే వర్షంటండి. ఆ లోకాల నుంచి గంగ అట్లా మనకు వర్ష రూపంలో వచ్చి కదా భూమి అంతా నీరు నింపింది. అయితే నీరెక్కడిది, భూమి మీద నీరు ఏర్పడింది కదా, అది చంద్రుడు కారణంగా ఏర్పడింది. ఈ చంద్రుడు ఆ పూర్ణిమ సంతతి వాడే, పూర్ణిమ సంతతి వాడే. అయితే మళ్ళీ చంద్రుడు పుట్టడం కదా వేరే ఉంటుంది, ఈ పూర్ణిమ వేరు, ఆ చంద్రుడు వేరు. చంద్రుడు ఎవరికి పుట్టాడు, అత్రే అనసూయకు పుడతాడు చంద్రుడు. ఎంత కాంప్లికేటెడ్ అండి ఈ కథ. అత్రే అనసూయకి దత్తాత్రేయుడు ఒకడే కాదు, దుర్వాసుడు చంద్రుడు కూడా పుడతారు, ఇంకొకరు పుడతారు. ఆ చంద్రుడు వేరు, ఈ పూర్ణిమ వేరు, ఈ పూర్ణిమ కాకపోతే ఆ చంద్రుడి ద్వారా ప్రకాశించడం వేరు. ఇట్లా రకరకాలుగా మరి చక్కగా వివరంగా శ్రద్ధగా చదువుకుని అవగాహన చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తాయి. లేకపోతే మందే మనకు కన్ఫ్యూజన్, మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పామనుకోండి, మనకు తెలిసిన కాస్త జ్ఞానంలో మనకెవరన్నా తెల్లవాళ్ళు వస్తే మనకి ఏం తెలియకపోయినా వాళ్ళకి బోర్డు చెప్పేసి మన కన్ఫ్యూజన్ పెంచేస్తూ ఉంటాం కదా. నాకు ఏం తెలియదు, నువ్వు నేను ఇక్కడ చదువుకున్నాను రా అని చెప్పాలి తప్ప మనకు తెలిసినట్లు మాట్లాడకూడదు. అంచేత ఆ గంగ కూతురు పుట్టిందండి, ఆవిడ పేరు దేవకుల్యట. దేవకుల్య అంటే వర్షము. ఆమెతో విరజుడైన కుమారుడు కూడా పుట్టాను. వర్షంతో పాటు విరజుడనే, విరజ అంటే ధూళి లేకపోవడం, రజ అంటే ధూళి, విరజ అంటే ధూళి లేనిది, మురికి లేనిది, నిర్మలమైనటువంటిది. అంటే వర్ష నీరు సహజంగా నిర్మలమైనటువంటి, సహజంగా నిర్మలమైనటువంటి. కానీ అది మన భూమి కక్షల్లోకి చేరేసరికి దానికి రజస్సు చేరుతుంటే ధూళి చేరుతుంది. అంచేత వర్షం పడ్డప్పుడు ఆ నీరు మనం తాగితే దానికి రజస్వల దోషం ఉంది వర్షం, ఆ నది నీరు కంటూ ఉంటారు. అంటే రజోగుణ దోషం ఉందని అర్థం. వరద నీళ్లు తాగం కదా, వర్షాకాలంలో నదీ స్నానాలు చేయొద్దని చెప్తారు. ఎంత చేయరా, అప్పుడే దిగి వచ్చిన నీరు ఈ భూమి అంతా కలిసిపోయి ఒక పెద్ద బురద నీరుగా ఎర్రగా ప్రవహిస్తూ ఉంటాయి నదులన్నీ కూడా. నదులన్నీ రజస్వలలై ఉన్నాయి అని చెప్తారు. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరదులు వచ్చేసరికి నీరు నిర్మలంగా పాడు. అంటే నీటిలో ఉండే నిర్మలత్వం ఒకటి ఉన్నది కదా. అంచేత ఈ దేవకుల్యకు విరజుడనే కుమారుడు, ఆ దేవకుల్యతో పాటు విరజుడనే కుమారుడు కూడా పుట్టాట. ఎవరికి, గంగ. ఈ గంగ కథ రకరకాలుగా ఉంది మనకి, మళ్ళీ అదే గంగ శంతరుని వివాహం అట్లా కదా. అంచేత ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మనకి ధారణ శక్తి చాలా ఉండాలి. అందుచేతనే ఈ తృతీయ స్కంధం, చతుర్థ స్కంధం, పంచమ స్కంధం, షష్ఠ స్కంధం, సప్తమ స్కంధం, అష్టమ స్కంధం వరకు ఎవరు భాగవతం చదువుతారు, అది బృహత్తరమైనటువంటి సృష్టి ప్రణాళికనంతా ఆవిష్కరించి ఆయా ప్రజ్ఞలు ఏ విధంగా రకరకములుగా రసాయనం చెంది ఏర్పడిందో అది అవన్నీ ఉంటాయండి అష్టమ స్కంధం. ఇక అక్కడి నుంచి నవమ స్కంధంలో రాముడు కథను, దశమ స్కంధంలో కృష్ణ కథ, ఇవి చదువుకుంటూ ఉంటారు భాగవతం అంటే. ఎందుకంటే మనకు అర్థమయ్యేది అదే. ఇవి అన్నీ అర్థం కాని విషయం. అలాగే భారతంలో ఆది పర్వం చాలా పెద్ద పర్వం, దాని నిండా సృష్టి కదంతా ఉంటుంది. అది ఎవరు చదువుకోరు? ఎక్కడి నుంచి చదువుకుంటారంటే ఈ పాండవుల కథ వచ్చిన దగ్గర నుంచి మహాభారతం చదువుకుంటారు, అర్థం అవుతుందని. అంతకు ముందు చాలా పెద్ద మొత్తం సృష్టి కదంతా మహాభారతంలో, మొత్తం సృష్టి కదంతా మహాభాగవతంలో ఉంది, మొత్తం సృష్టి కదంతా కూడా తూకీగా భగవద్గీతలో ఉంది, రామాయణంలో బాలకాండలో ఉంది. అవన్నీ గట్టిగా చదువుకోవటానికి మేధస్సు తక్కువ అవటం వల్ల మనకి అందుబాటులో లేవులే అని వదిలేశారండి. అంచేత భాగవతం అంటే మనకి ఏదో ప్రహ్లాద చరిత్ర, అంబరీష ఉపాఖ్యానము, గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, వీటితో సరిపెట్టేసుకుని కొన్ని భాగవతంలో పద్యాలు అవి చదివేసుకుని ఇదే భాగవతం అనుకుంటూ ఉంటాం. కానీ భాగవతం మొత్తం అంత మొత్తం భారతీయ వాంగ్మయం యొక్క సమన్వయం అంతా భాగవతంలో ఉంది. చిట్ట చివరికి భాదవ్యాసులు అందించినటువంటి గ్రంథం అనేది పరిపూర్ణం, సూటిగా భగవద్ అనుభూతి ఇచ్చేటువంటి గ్రంథం అన్నారు. సూటిగా భగవద్ అనుభూతి అంటే ఒకే భగవంతుడు ఇన్ని రకాలుగా దిగి వచ్చాడంటే, అనుక్షణం మనం భగవంతుడితో అనుసంధానం చెంది ఇవన్నీ చదువుకుంటూ ఉంటే అదే ఇదిగా మారిందని తెలుస్తుంటుంది. లేకపోతే ఇన్ని ఏర్పడిపోతే మన మనసులో ఇది పెట్టుకోలేము. మామూలుగా కొత్తగా మనకి ఇట్లా ఈ ప్రార్థనా రాయల్లోకి వచ్చారనుకోండి, ఇన్ని రూపాలు ఇక్కడ కనిపిస్తే చాలా కన్ఫ్యూజింగ్ కదా. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, రకరకాల రూపాలు. ఋషులు ఉన్నారు, బ్రహ్మర్షులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దైవం ఉన్నాడు, ఇవో అన్నీ ఉన్నాయి కదా. మొత్తం పెద్ద ఓ మాలల్లే ఒక వేదిక ఉంటే సమస్తం అక్కడ ఉన్నప్పుడు మనకి ఏం తెలియాలండి? ఇన్ని ఉన్నాయి అనుకోకూడదు, ఒక్కటే నిఘా. ఇన్ని ఉన్నాయి అనుకుంటే ఇబ్బంది పడిపోతాం. ఒక్కటే ఎన్నిగా ఉన్నాయి కాబట్టి వైభవం అనుకుంటే అది వేరు, అది మన మార్గం. అంచేత భాగవతంలో ఇప్పుడు మనకి దిగి వస్తున్నటువంటిది అంతా కూడా చతుర్థ స్కందము, పంచమ స్కందంలో ఈ భూమి ఒక ఏర్పడుతుంటది, భూమి మీద జీవులు ఏర్పడుతుంటారు, మొట్టమొదటి దిగి వచ్చిన అన్ని కూడా దేవత అంశాలే. తర్వాత 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 దిగి వచ్చిన వాళ్ళంతా మనం, అంటే మనం కూడా దేవత దేవాంశాలమే అయినప్పటికీ బాగా అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి జీవులు. అంచేత వీరందరి కథ వరకు చెప్పుకొస్తారు. అంచేత ఇక్కడ మనకి ఈ పూర్ణిమ అనే కన్యక ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ గుర్తించుకోవాలి. మరీచి కళ, అదే మరీచి ఇంకెవరు పుట్టారు? కశ్యపుడు పుట్టాడు కదా. కశ్యపుడు పూర్ణిమ ఏంటి? బ్రదర్ అండ్ సిస్టర్ అనుకోవాలి మన, అది ప్రిన్సిపుల్సే, అది గుర్తుపెట్టుకోవాలి. పక్క రూపాలు అనుకోకూడదు. ఆ పూర్ణిమకి ఎవరు పుట్టారు? గంగ పుట్టింది. గంగ నుంచి ఏం పుట్టింది? వర్షం పుట్టింది. ఆ వర్షాన్ని ఏమైనా పేరు పెట్టారు? నేనే మర్చిపోయాను ఇప్పుడు. దేవకుల్య అన్నారు. ఈ దేవకుల్యతో పాటు ఎవరు పుట్టారు? విరజుడు పుట్టాడు. అంటే ఏంటి? అసలు సహజంగా నీరు చాలా పవిత్రం. నీరు సహజంగా చాలా పవిత్రం అని చెప్తే మనకి ఏం చెప్పారు? అపోవా ఇదగం సర్వం విశ్వభూత న్యాప, అన్ని ఆపా అని చెప్తూ ఉంటాం. అంటే అన్ని ఆపేద్దాం అని కాదు, అన్ని నీరుని. సంస్కృతం రాదు, అన్ని సంస్కృతం చదువుకుంటారు, మనకి చాలా బాధాకరమైన విషయం కదా. అంతా జలమే అని చెప్తుంది ఆ శ్లోకం. అపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప, ప్రాణావా ఆప, పశవ ఆప, అన్నమాపో, సమ్రాడాపో, విరాడాప, స్వరాడాప, చందాగుం షాపో, జ్యోతిగుం షాపో. ఏది ఆప కాదు, ఏది కాదు, అన్ని ఆపోయే. అంటే నీరు అది అంచేత ఏం చేశారంటే నీరు పవిత్రీకరించినట్టుగా ఏది పవిత్రీకరించదు అంట. పదార్థమును పవిత్రీకరించడంలో నీరే. అంచేత దేవతలనైనా మనుషులనైనా పవిత్రీకరించేది నీరే. అంచేత ఈ నీటిలో స్నానం చేస్తూ ఉంటారు సప్తర్షులు కూడా వారి భార్యలతో సహా. అంచేత ఈ నీటి స్నానం అనేటువంటిది పవిత్రీకరణకు ఒక అలాంటి నీరు. ఎక్కడి నుంచి దానికి మూలం ఏమిటి? గంగ అన్నారు. గంగకి మూలం ఏమిటి? పూర్ణిమ అన్నారు. అంటే కళే ఆ విధంగా దిగొచ్చేసి, మరీచి కళే ఆ విధంగా దిగొచ్చేసారు. అంటే దాని చాలా సారం ఉన్నది. అది మనకి వచ్చేప్పటికీ వర్షం నీరుగా, పూర్వకాలం వర్షం నీరులో వర్షం నీరే పట్టుకునేవారు. కానీ మనకి ఇప్పుడు యంత్రయుగం, ఈ వాహన యుగం వచ్చినట్టు ధూళి బాగా లేచిపోయింది. ఆ ధూళి వల్ల నీరు బాగా అపవిత్రమైంది కాబట్టి మళ్ళీ పవిత్రీకరించుకుని త్రాగే నీరు అని వేరే పెట్టుకోవాల్సి వచ్చింది. నీరు, త్రాగే నీరు, రెండు రకాలు అయిపోయింది. అంచేత ఈ త్రాగే నీటి మామూలుగా ఉండేటువంటి జలము అది దేవకుల్య. దాని యొక్క సోదరుడు అంటే దాని యొక్క సహజమైన లక్షణం విరజుడు. విరజానది అని పేరుంది గౌతమికి కదా. గౌతమి నది అంటే మన గోదావరి, గౌతమి ఒక సమయం నుంచి అది గోదావరి గౌతమి. ఆ గౌతమి నది విరజ, గంగ విరజ. అంటే ఏంటి, అవి సహజంగా పవిత్రమైనటువంటివి. ఈ నదులైనా అంటే భూగోళంలో అన్ని నదులు సహజంగా పవిత్రమైనవే. అది భూమి యొక్క స్పర్శ చేత రకరకాల లక్షణాలు పొందుతూ ఉంటుంది, భూమి లక్షణాలు. అంచేత దాని గురించి ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, కుమారుడు ధ్రుడి లేనివాడని అర్థం. అది అత్రి మహాముని ముని మనుపుత్రి అనసూయను వివాహమాడను. అతనికి బ్రహ్మ విష్ణు శివుల కళాంశలతో ముగ్గురు కొడుకులు పుట్టిరి. అటెళ్ళిపోయారండి, ఈ కథ ఇక్కడ వదిలేశారు. ఏది ఋషి ప్రజాపతి ఆకూతి వారికి పుట్టినటువంటి యజ్ఞుడు దక్షిణ వారికి పుట్టినటువంటి యామములు, అది అక్కడికి ఆగిపోయింది. అది అక్కడికి ఆగిపోయి మళ్ళీ కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినటువంటి పిల్లలకి పుట్టిన వాళ్ళ గురించి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొట్టమొదటి ఎవరు, కుమార్తె దేవహూతికి మొదటి కుమార్తె కళ, రెండవ కుమార్తె అనసూయ. ఆమెను అత్తరికిచ్చి పెళ్లి చేశారు. మరీచికి ఎవరు పుట్టారు, మరీచికి కళకి ఎవరు పుట్టారో కొంత చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ముందుగా మాట చెప్పాను, అంత సులభం కాదు. నేను కొంతలో ఈ పుస్తకాలు చదువుకునేప్పుడు అట్లా పట్టీలు వేసుకుని 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 చిట చివరికి ఈ పట్టీలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోయింది. అన్నిటికీ పట్టీలు వేసుకునేవాడిని, అది గుర్తున్నంత కాలం గుర్తుండేవి. మళ్ళీ మనం మామూలుగా వెళ్ళిపోతే అవన్నీ మర్చిపోయి, అది ఎంత ధారణ చేయగలిగితే అంత మనలో అది ఏం జరుగుతుందంటే ప్రజ్ఞా వికాసం కదా. అంచేత మరీచికి కళకి అట్నుంచి ఒక లైన్ అలా మొదలైపోయింది. తర్వాత కుమార్తె ఎవరు, అనసూయాత్రి. అక్కడి నుంచి ఏం పుట్టుకొచ్చినాయి అవి కూడా చెప్తున్నారు అనమాట. ఏ కథ ఎక్కడి నుంచి ఎక్కడ వదిలేశారో అవి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తారు. అంచేత మనకు బేసిక్ గా బేసిక్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చిందండి, చతుర్ముఖ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి స్వయంభో మనవు శతరూప. వాళ్ళిద్దరు ఎవరంటే శ్రీ మహావిష్ణువేట. ఎందుకంటే బ్రహ్మదేవుడు వల్ల ఏం పనులు కావట్లేదు అని అనుకుని ఎందుకు లేరా, నేనే దిగొచ్చేస్తానని ఆయనే దిగొచ్చేసేట. మళ్ళీ వాళ్ళిద్దరు దాంపత్యం. శతరూపం అంటే ఏంటి, ఆవిడ నేనే 100 రూపాయలు ధరిస్తానని చెప్పడానికి దిగొచ్చినటువంటి మనిషిని అర్థం. స్వయంభువ అంటే తనకు తానుగా తనే నిర్ణయం చేసుకుని తన మాయ చేత తనే దిగొచ్చినటువంటి విష్ణువే. సాక్షాత్ విష్ణు స్వరూపుడే స్వయంభూమడు. బ్రహ్మగాని అట్లా ఉంచి ఆయన ద్వారా ఆయనే పనిచేసుకుంటారండి. చాలా మటుకు అట్లాగే చేసుకున్నాడు భగవంతుడు కదా. మనం కూడా ఏదో సెక్రటరీ అని పెట్టుకుంటారు తప్ప, వాళ్ళు మనకి బాటిల్ నెక్స్ట్ గా ఉంటారు తప్ప సహాయకారులుగా ఉండరు కదా. అంచేత అప్పుడప్పుడు ఆయనే సరాసరి దిగిపోయి చేసుకుంటూ ఉంటాడు పని. ఇది సామాన్యం. మనం ఒక అసిస్టెంట్ పెట్టుకుంటే అసిస్టెంట్ మనకి ప్రాబ్లం తప్ప మనకి ఫెసిలిటీ కాదు కదా. అంచేత అసిస్టెంట్ ఎందుకులే, మనమే పని చేసుకుందామనే ఒక జ్ఞానం కలుగుతుంది కదా. ఇంట్లో 10 మనుషులు పెట్టుకుని మనమే అంట తోముకోవట్లేదా, తోముకుంటున్నామనే మన ఇల్లు ఊడ్చుకుంటాం. వాళ్ళు వస్తారు రారు ఏం మనకి ఏం తెలుసు. అలాగే అసిస్టెంట్ అనేటువంటిది అదొక వ్యామోహం, దాని వల్ల అవదు. అలానే అసిస్టెంట్ లేకపోతే అన్ని నువ్వు చేయగలవా, చచ్చిపోతావు. ఏదో కొన్ని అసిస్టెంట్లకి అసిస్టెంట్ చేస్తగానే నువ్వు అట్లా చేసుకొచ్చాడు దేవుడే. అందుకని మనం కూడా అట్లా చేసుకోవటమే. ఆయన అసిస్టెంట్ ద్వారా కాకపోతే తనే దిగొచ్చినా అసిస్టెంట్ని తిట్టిపోయిలా, అది గొప్పతనం. మనమేం చేస్తామంటే మనం అసిస్టెంట్ పెట్టుకుని మనం చేయం, వాడిని తిట్టిపోసుకుంటాం, వాడు చేయడు, వాడు వాడి కింద వాడిని తిట్టిపోసుకుంటాడు, వాడు చేయడు, వాడు వాడి కింద వాడిని అందరూ తిట్టిపోసేవాడు చేస్తాడు. అందుకని ఇక్కడ నారాయణ ఏం చెప్తున్నాడు, తనకున్న పని తనకే తనే చేసుకోవాలి. సామెత చెప్తుంటా, తనకున్న పని తినకున్నా తప్పదని. నేను పెట్టుకున్నాను కదరా నిన్ను, నువ్వు చేయకపోతే నా పని మరి నీ ద్వారా నేనే చేసుకోవాలి కాబట్టి నేనే దిగి వస్తానన్నాడండి. అలా పాప ఎన్నిసార్లు దిగి వచ్చేసాడండి, అప్పుడే ఇంకా సృష్టి ప్రారంభంలోనే ఉంది, ఎన్నిసార్లు దిగి వచ్చేసాడు అని నన్ను పెట్టాడు. ఆయనే దిగి వస్తున్నాడు అంటే ఎందుకు దిగిరాడు మరి, నువ్వు చేయకపోతే ఆయనే దిగి వస్తాడు, ఏం చేసుకుంటాడు. ఎప్పటికీ నేను పెట్టాము ఆ పని ఇవాళ సరిగ్గా కాకపోతే ఎందుకు కాదు, అహంకారం. సృష్టికర్త ప్రవర్తన ఏంటంటే అహంకారం. మాటి మాటికి తను చేస్తున్నానని గుర్తొస్తుంది, తను చేస్తున్నానని గుర్తొస్తే ఆగిపోతుంది. అమ్మమ్మ నేను కాదు గురువు గారు మీరే చేస్తున్నాను అనుకున్నప్పుడు మళ్ళీ సాగిపోతుంటుంది ఆ సృష్టి. అదే ద్వితీయ స్కందంలో పెద్ద ఉపదేశంగా చెప్తారు. అయినప్పటికీ తృతీయ స్కందంగా వచ్చేసరికి సృష్టి ప్రారంభంలోనే పొరపాట్లు చేసేస్తాడు బ్రహ్మదేవుడు రెండు మూడు సార్లు. అయినప్పటికీ అది మళ్ళీ చంపలేసుకుంటాడు, మళ్ళీ చేసుకుంటూ ఉంటాడు. ఇలా జరిగే కథలో దిగొచ్చిన వాళ్ళు మనం, మనమంతా బ్రహ్మ సంతానమే కదా, అంచేత మనం అలాగే ఉంటాం. కాబట్టి ధారణ తక్కువగా ఉంటుంది, ధారణ పెంచుకోవడమే మార్గం, ఇంకేం లేదు. అంచేత ఇప్పుడు మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఆకృతి కథ నుంచి దేవహూతి కథలోకి వెళ్ళిపోయి దేవహూతి కథలో దేవహూతికి కర్దముడికి మొట్టమొదట పుట్టినటువంటి కుమార్తె కళ, ఆమెను మరీచినటువంటి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటి వారు కశ్యపుడు పూర్ణిమ. ఆ పూర్ణిమే గంగ, ఆ గంగ నుంచే దేవకుల్య, ఆ దేవకుల్య నుంచే ఈ విరజుడు ఇట్లా వచ్చేసారండి. అదొక కథ, అది వదిలేయండి. ఇంకా చూస్తాను ఇక్కడ వదిలేస్తారు వాళ్ళు, మనం వదిలేద్దాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ ఎత్తుకుంటారు, అప్పుడు మనం పూర్వోత్తరం అంతా గుర్తెచ్చుకోవాలి. అందుకే మనం పూజ చేసేప్పుడు కూడా ముందు సంకల్పం చెప్పి గణపతి పూజ చేసి తర్వాత ప్రధాన దేవత పూజకు వచ్చినప్పుడు ఏం చెప్తాను, పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం అంటే అంతకుముందు చెప్పేసాం కదా కదా. మళ్ళీ మమ ఉపాత నిరుపేక్షయం ద్వారా అంటూ మొదలు పెడితే మనకి టైం వేస్ట్. అట్లా ఇక్కడ ముందు ముందు కొంత ఇంట్రడ్యూస్ చేసేసి తర్వాత వస్తాను దాని గురించి అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలంటే ఆ గుర్తు పెట్టుకునే ప్రయత్నంలో నీకు జరిగే శుభంకరమైనటువంటి విషయం ఏంటంటే నీ మేధస్సు బాగా సుమేధ మేధయ అన్నారు. నీ మేధస్సు సుమేధస్సు అవుతుంది. అక్కలేని విషయాలు ఎన్నో మనం అక్కలేనివి బొత్తిగా పరికరానివి ఎన్నో గుర్తు పెట్టుకుని ఉంటాం. అందుకని ఖాళీ లేకుండా ఉంటుంది మన బొరకాయ. అవన్నీ తీసేసి వెక్కించుకున్నాం అనుకోండి, అవి ఎట్లా మర్చిపోకుండా ఉన్నాము, ఇవి కూడా అట్లా మర్చిపోకుండా ఉండొచ్చు. ఆ లక్షణం ఉంది, మర్చిపోం కదా. ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది ఏదో గుర్తుండిపోతుంది కదా, ఎందుకు ఏం చేసుకుంటే దాని ప్రయోజనం ఏమన్నా ఉందా లేదు. అలా ఇవి గుర్తుండిపోయినాయి అనుకోండి, అందుకని ఇట్లా రకరకాలుగా తిరుగుతుంది కదా. ఇలా తిరిగిందని మనం విసుగుపడిపోతే లాభం లేదు. విసుగుపడిపోతే ఏం జరుగుతుందంటే భాగవతం వినటానికి మీరు ఎవరు రారు. ఇది చాలా కాంప్లికేటెడ్ అంశాలు మేము, మరి ఇదంతా అయిపోయిందిరా చెప్పండి వస్తాం మళ్ళీ అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదని మాటి మాటికి గుర్తు చేస్తున్నా. ఇవన్నీ మనలో ఉన్నాయి ప్రజ్ఞలు, పూర్ణిమ ప్రజ్ఞ మనలో ఉంది, గంగా ప్రజ్ఞ మనలో ఉంది కదా. ఐడియా దిగాలంటే ఎక్కడి నుంచి దిగుతుందండి, దిగాలి. చైతన్యము అవరోహణ క్రమంలో దిగుతూ వస్తే కదా అట్లా భూమి మీదకి వెళ్ళి పనిచేస్తాం, మళ్ళీ ఆరోహణ క్రమంలో పైకి వెళ్తే కదా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. మరి రెండు జరుగుతున్నాయి కదా. ఆ దిగి వచ్చేప్పుడు అది చాలా స్వచ్ఛంగానే ఉంటుందని చెప్పడానికి కదా దేవకులి అన్నారు. ఆకాశంబున నుండి శంభుని శిరం అందోందు, అందుండి సుశ్లోకం పైన హిమాది, అందుండి భూమి, అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళిపోయింది. భూమి చేరంగానే కొంత మరి భూమి వర్షాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి పాతాళానికి చేరిపోయింది. పెక్కు భంగులు వివేక భ్రష్ట సంత సంపాతములు అన్నారు. వివేకము ఆ విధంగా భ్రష్టమైపోతూ ఉంటుంది కిందకు వస్తున్న కొద్ది. అందుకని కొంత దిగి ఎక్కువ దిగకుండా అక్కడ ఉండి పనిచేసుకోమని చెప్తారు. అంతవరకే దిగు, ఉదరవితానం వరకు దిగి అక్కడ కూర్చొని పని చేసుకోమని చెప్తారు. పూర్తిగా దిగిపోయామనుకో బురదలో దిగిపోతాం. అంచేత ఈ గంగ, ఆ దేవకుల్య, ఈ విరజుడు అక్కడికి ఆ కథ వదిలేశారు. రెండో కూతురు దగ్గరకు వచ్చారు. ఎవరు రెండో కూతురు? కదమ ప్రజాపతి, దేవహూతి, రెండో కూతురు ఆవిడ పేరు అనసూయ. మరి అనసూయని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? ఆత్రికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆత్రి అంటే అప్పుడు చెప్పాం నాత్రి అని. ఆత్రి అంటే నాత్రి అంటే ఆయన మూడు గుణములకు లోపడి ఉండనటువంటి ప్రజాపతి. మూడు గుణములకు లోపడితే అప్పుడు నువ్వు అహంకారి అవుతావు. సాత్వికంగా ఉన్న అహంకారమే, సాత్విక అహంకారం ఉన్నది, రాజసిక అహంకారం ఉన్నది, తామసిక అహంకారం ఉన్నది. ఈ మూడు అహంకారములకు ఎన్నడూ లోబడక తన ప్రజ్ఞను స్థిరపరచుకున్నటువంటి మహత్తరమైనటువంటి ఋషి అత్రి మహర్షి. ఎట్టి పరిస్థితుల్లోనూ గుణాల్లోకి దిగదు ఆ ప్రజ్ఞ. ఒకవేళ దిగినా కార్యవశాన వెంటనే వెళ్లి తన స్వస్థానమైనటువంటి శిరస్సులో ఊర్ధ్వ భాగంలో కూర్చుంటుంది. మరీచి ఎక్కడ ఉంటాడు? ఇంకా పైన. మనలో మరీచి అంటే మన చుట్టూ ఉండేటువంటి ఆర. అందుకనే దీనికి అసలు శుభ్రంగా ఉంచుకోమని చెప్తారు. తలకాయ పిచ్చిగూళ్ళా కాకుండా చుట్టుంటే దాన్ని సవ్యంగా పోషించాలి, అలంకరించుకోవాలి. జుట్టే లేకపోతే గొడవ లేదు. అందుకని ఋషులు ఏం చేశారంటే జుట్టు లేని వాళ్ళు కొంతమంది పొత్తిగా మొండనం ఉంటే ఆ జుట్టుని ఇట్లా ఊర్ధ్వంగా కపర్దునులు అంటే అది ఊర్ధ్వముఖంగా వాటిని ముడేసి ఉంచుతారు. ఇక్కడ చూడండి అమ్మవారు శైలపుత్రి, ఏమిటది నా ప్రజ్ఞ ఊర్ధ్వముఖమే, మీరు కూడా అలా తయారండి అని చేత అట్లా ఊర్ధ్వముఖులై ఉంటారు ప్రజాపతులు. వాళ్ళు వాళ్ళే నవబ్రహ్మలు. నవబ్రహ్మ ప్రజాపతి అంటుంటాం కదా. ఆ నవబ్రహ్మల్లో రెండో ఆయన అనసూయాదేవికి ఇచ్చారు. అనసూయ అంటే ఏమిటండి? బొత్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ చేరు. మనకి మాటి మాటికి చేయదు అది. మనకన్నా పక్కవాడికి ఏం జరిగినా వెంటనే మనకు అసూయ చేస్తుంది. సంతోషం కన్నా మనకేదన్నా జరిగితే సంతోషం, మనకి జరగండి మన పక్కవాడికి జరిగితే మనకు అసూయ కదా. అసూయత నిండిపోయి ఉంటుంది లోకం అంతా. వాడికి అసూయ అండి అనకూడదు, ఎందుకంటే అందరికీ అసూయ. అనసూయత్వం అనేటువంటిది సామాన్య విషయం. అలాంటి అనసూయత్వం కలిగినటువంటి వాడు ఆమె కాబట్టి, ఆయన మూడు గుణములకు అతీతమైనటువంటి వాడు కాబట్టి ఆయనకు పుట్టుకొచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటున్నారో చెప్తున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుడు కూడా 9వ అధ్యాయంలో నీకు అసూయ లేదని నేను భావించి చెప్తున్నానని చెప్పాడు. అంతే, నీకు శ్రద్ధ ఉంది, నీకు అసూయ లేదు, అంచేత నీకు ఈ విద్య చెప్తున్నానని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కానీ అర్జునుడికి అసూయ ఉందో లేదో మీరే చదువుకుంటే తెలుస్తుంది. భారతం అంత బొత్తిగా అసూయ లేనివాడు కాదు అర్జునుడు. అసలు బొత్తిగా అసూయ లేనటువంటి వాడు యుధిష్ఠిరుడే. ఎక్కడ రోషం అహంకారం ఉందో అక్కడ అసూయ ఉంటుంది కదా. నంతరవాడు ఇంకోటి ఉండకూడదు అనుకుంటే ఇంకెంతగానే కావాలండి అసూయకి. తనంత వాడు ఇంకోటి ఏర్పడితే వాడు పట్టణం గురుగారు చేసి తీయించేసి ఇలాంటివన్నీ తెలియనాయి కదా. కదా తనకి ఎప్పుడు పోటీగా ఇంకోటి ఉంటూ ఉండేవాడు అసలు కర్ణుడు కదా. అసూయ ఉండేవాడికి తప్ప పోటీలు ఉంటాయి. అసూయ దాటేస్తే శత్రుత్వమే లేదు. ఆయన అజాత శత్రువు. అర్జునుడికి ఎప్పుడు శత్రువులే, భీముడికి శత్రువులే. అసూయ కదా. ప్రాణసూయత్వం, త్రిగుణాతీతం అయిన రెండు తత్వాలు కలిస్తే అందులోంచి పుట్టే రసాయనం ఎట్లా ఉంటుందండి? అంచేత అత్రి మహాముని మనుపుత్రికి అనసూయ అనసూయను వివాహమాడను. అతనికి బ్రహ్మ విష్ణు శివుల కళాంశములతో ముగ్గురు కొడుకులు పుట్టిరి. అతి అనగా ముగ్గురు కానివాడని అర్థం. అనసూయ అనగా అసూయ లేని మనస్సు. ఒక్కటిగా నున్న పరబ్రహ్మము మాయ వలన త్రిగుణములందు త్రిమూర్తుల రూపములను భాషించిన వారి అంశలతో భూమిపై ఉద్భవించిన మహానుభావులై నరులున్నారని అర్థము. వారికి అసూయ అంటదు. ఇట్లా ఆయన చెప్పుకొస్తుంటే ఈ మధ్యలో విదురుడు అడుగుతూ ఉంటాడు. ఈయన అడగటం వల్ల కథ ఇంకో పక్కకి వెళ్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏమేమి అడిగారంటే వీళ్ళ గురించి చెప్పు అన్నాడు. ఏది వీళ్ళ ముగ్గురికి ఎవరు పుట్టారు అనే కథలోకి విదురుడు లాగాడు. మునివర, సృష్టి స్థితిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కారకులు కదా, ఏ ప్రయోజనము కొరకై వీరి అత్రి అనసూయలకు పుత్రులై పుట్టిరి అని అనా విని మైత్రేయుడు విదురుడితో ఇట్లనేను. వాళ్ళు ఎవరు పుట్టారో వాళ్ళకి చెప్పు అని అడిగారు. ముగ్గురు పుట్టారు, త్రిమూర్తులే వాళ్ళకి పుట్టారు కదా, అది ఎట్లా పుట్టారు, ఏ కారణం చేత పుట్టారు, ఇలాంటి ప్రశ్న. బ్రహ్మ మాట చొప్పున అత్రి మహర్షి భార్యతోడి వృక్షము అను కులపర్వతమును తపస్సు చేసను. తపస్సు చేయడానికి బ్రహ్మర్షులు అందరూ కూడా భార్యలతోనే వెళ్లారు. అంటే ఆవిడేం చేస్తుందంటే ఈయన తపస్సు చేస్తే ఆవిడ వంట చేస్తుంది కాదు, ఇద్దరు తపస్సు చేస్తారు. సప్తర్షి మహర్షుల భార్యలు వారు వారితో సరిసమానమైనటువంటి అనసూయాదేవి ఉందనుకోండి, సాక్షాత్ అమ్మవారే. అమ్మవారి కళే అక్కడ కళ. అమ్మవారి అనసూయత్వమే అక్కడ అనసూయత్వం. అమ్మవారి శ్రద్ధే శ్రద్ధ. అమ్మవారి అరుంధత్వమే అక్కడ అరుంధతి. అట్లా ఉంటుంది అమ్మవారి కళలే, అవన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు అయ్యవాళ్ళకి తోడ్పాటుగా ఉంటారు, శక్తి స్వరూపుడుగా సాయం చేస్తూ ఉంటారు. అంచేత వాళ్ళిద్దరు కలిసి వృక్షం అనేటువంటి ఒక పర్వత ప్రాంతంకి వెళ్లి అక్కడ తపస్సు చేశాట. ఆ పర్వతమున నిర్వంధ్యము అనబడు వేగవంతమైన మహానది ప్రవహించుచుండెను. దాని అలల శబ్దములు ఘోషలై దిక్కుల ప్రతిధ్వనించుచుండెను. ఆ నది నీటి వలన పోషింపబడి సారవంతమైన భూమి యందు కొల్లలైన పువ్వులు గుత్తులు అశోక వృక్షములు మోదక చెట్లు గుబురులై పెరిగి ఉండెను. అచ్చట అత్రి మహర్షి ద్వంద్వాతీతుడై ప్రాణములను నియమించి ఒంటి కాలిపై నిలచి వాయుభక్షణము చేసి 100 దివ్య సంవత్సరములు తపస్సు చేశాను అన్నారు. మన వల్ల ఏ పని కాదా, మనకు తెలిసిపోతుంది కదా. అత్రి మహర్షి ద్వంద్వాతీతుడై అంటే ఇంకొక భావన లేదు, అనన్య భావనతో ప్రాణములను నియమించి ఒంటి కాలిపై నిలచి వాయుభక్షణం అంటే కేవలం శ్వాసే, దాన్నే భక్షిస్తూ ప్రాణస్పందనాన్ని 100 దివ సంవత్సరాలు తపస్సు చేశాను అంటే మాస్టర్ గారు దీనికి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు. వృక్షము అనగా ఎలుగుబంటి. వృక్షం అనేటువంటి పర్వతం దగ్గర కదా చేశారు తపస్సు. అంటే ఎక్కడ చేశాడు ఈయన తపస్సు? ఈయన సప్తర్షుల్లో ఒకడు, అక్కడ చేస్తున్నాడు తపస్సు సప్తర్షి మండలంలోని. మరియు ఆ పేరు గల సప్తర్షి అనబడు సూర్యగోళముల గుంపు. ఆ 7 మనం చూసేవి సప్తర్షి మండలం, 7 నక్షత్రాలు కనిపిస్తాయే, అవి 7 సూర్యమండలముల గుంపు. అది 7 సూర్యమండలాలు. వారి యందు ఆధ్యాత్మిక తేజస్సు నిర్వింధ్యమై ప్రవహించుచుండెను. నిర్వింధ్యమనగా అడ్డు లేనిది. వింధ్య అంటే అడ్డుపడ్డది కాబట్టి వింధ్య అన్నారు. దాన్ని కథలో వింధ్య పర్వతం అంటే అది మేరు పర్వతం అంత పెద్దది, ఎరగాలని అదేదో అడ్డుపడిపోయిందని దాన్ని వంచడానికి అగస్త్యుడు కదా ఇవన్నీ వస్తామని. అంటే వింధ్య అంటే అడ్డుపడేదని, నిర్వింధ్య అంటే అడ్డు లేని అని. నిర్వింధ్యమనేటువంటి ప్రవాహం ఒకటి అక్కడ నడుస్తూ ఉంటుందంటే అక్కడ అడ్డు తగలనటువంటి చైతన్యం ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఆ నక్షత్ర మండలంలో, అది సప్తర్షి మండలం. అంచేత ఆధ్యాత్మిక తేజస్సు నిర్వింధ్యమై ప్రవహించు. నిర్వింధ్యమనగా అడ్డు లేనిది. మరియు సప్తర్షుల ప్రభావమున మన భూగోళముపై తపస్సులు తపోవనములు వర్ధిల్లుచుండును. ఆకాశమున సప్తర్షి గణం యొక్క ఆకృతి ఒకటి కాలిపై నిలిచినట్లు కనిపించును. వారి ప్రభావమున జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలవడను కనుక వాయుభక్షణము చేసినట్లు చెప్పబడినది. ఒంటికాలతో తపస్సు చేయటం అంటే మాస్టర్ గారు ఇక్కడ సమన్వయం చేశారంటే, మనం సప్తర్షి మండలం చూస్తే అది ఇట్లా ఒంటికాలతో నిలబడేటువంటి ఒక తెలుగుబండిలాగా ఉంటుంది కదా, అంచేది దాన్ని గ్రేట్ బేర్ అన్నారు ఇంగ్లీష్ లో. దాన్ని మన వాళ్ళు జాంబవంతుడు అన్నారు. రామాయణంలో జాంబవంతుడు అంటే ఆ ప్రజ్ఞ ఇక్కడ దిగి వచ్చింది, మహా తపస్సు ఆయన. సరదాగా రాముడితో కుస్తీ పడదాం అనుకునేటువంటి మనకి విలాసాలుగా దైవ విలాసాలుగా కనిపిస్తాయి. అంచేత యాత్రి మహర్షి ఒంటికాలతో తపస్సు అయ్యేటువంటి అసలు ఉన్న క్షేత్రమే సప్తర్షి మండలం. అందులో అడ్డు లేనటువంటి తపస్సు తేజస్సు సాగుతూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాయువుల ఆధారంగా ఆయన ఆ విధంగా తపస్సు చేసినట్టుగా చేయటం చేత ఆయన నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి భూమికి ఏర్పడినాయని మాస్టర్ గారు చెప్తున్నారు. సప్తర్షి గణము మన భూమికి ఉత్తరమున కనిపించను. అది భీముసుడును తిరిగివచ్చుటకు 22,700 మానవ సంవత్సరములు పట్టునున్నారు. 27,000 దీనిని బట్టి భూమధ్యరేఖ చుట్టూను 27 విభాగములు ఏర్పడినవి. దీనినే వృక్షములు లేక నక్షత్రములు అందరూ భూమి చుట్టూ తిరుగుతున్న గ్రహములు సూర్యచంద్రుల ఈ నక్షత్రములు ఎందు సంచరించి మన భూమిపై జీవులకు వేరువేరు ఫలితములను కలిగించును. ముఖ్యముగా చంద్రుడు నక్షత్రములలో తిరుగుతున్నప్పుడు జీవరాశుల మనసులో గల భేద ప్రవృత్తులు పుట్టుచుండును. ఈ నక్షత్రములు దక్ష ప్రజాపతి పుత్రికలుగా ఇటు పైన చెప్పబడును. కారణమేమనగా ఈ నక్షత్రములలో ఒక్కొక్క నక్షత్ర లక్షణము గల వారు భూమిపై వేరు వేరు వర్గీకరణములతో నరజాతులు పుట్టుదురు అన్నారు. ఎలా పోయిందండి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి? అత్రి మహర్షి వచ్చాడు, వృక్షం అనేటువంటి పర్వతం వచ్చింది. వృక్షం అంటే సప్తమహర్షి మండలమే కాదు, వృక్షం అంటే నక్షత్ర మండలం అని కూడా వచ్చేసింది. అవి 27 విభాగాలుగా వచ్చేసినాయి కదా. ఈ 27 విభాగాల్లోనూ ఈ 27 భాగాలు చుట్టూ తిరగడానికి 2,160 × 12 లెక్క వేసుకోండి. 2,160 × 12 సంవత్సరాలు దాదాపు 26,000 చిల్లరు వస్తుంది. అది 27,000 సంవత్సరాలుగా చెప్తారు. అందుకని సప్తర్షి మండలం మన భూమి నుంచి ఒక రౌండ్ తిరిగినట్టుగా కనబడటానికి 27,000 సంవత్సరాలు పడుతుందని చెప్తారు మానవ సంవత్సరాలుగా. ఈ 27 నక్షత్రముల యొక్క ప్రజ్ఞలు బాగా ఆకలింపైనటువంటి ప్రజ్ఞగా కృష్ణుని చెప్తారు. అంచేతే శ్రీకృష్ణుడు ఈ జాంబవంతుడనేటువంటి సప్తర్షి మండలంతో అలా యుద్ధం చేసినట్టు 27 రోజుల పాటు అయితే 27 సంవత్సరముల పాటు మనకి వినాయక చవితి కథలో దీపావళి కథలో చెప్పుకుంటూ ఉంటాం. ఆయనతో యుద్ధం చేశారు. ఇవన్నీ చాలా సంకేతాత్మకమైనటువంటి కథలు. జాంబవంతుడు అక్కడ ఉన్నాడు, అక్కడ 27 రోజుల యుద్ధం ఉంది. 27 రోజులు అంటారు కొంతమంది, 27 సంవత్సరాలు అంటారు కొంతమంది. ఏం చేద్దంటే అట్లా ఉయ్యాల్లో పడుకున్నటువంటి పసిపిల్ల యుద్ధమయ్యేసరికి పెళ్లిడు దాటినటువంటి కన్యగా తయారైపోతుంది కదా. పసిపిల్లని ఉయ్యాల్లో పెట్టేసి జాంబవంతుడు అట్లా యుద్ధం చేస్తుంటే యుద్ధం అంతా అయిపోయి ఈయనే రాముడని తెలిసేసరికి ఆ పిల్ల పెరిగి పెద్ద అయిపోయి పెళ్లిడు కూడా దాటిపోయిందండి. 27 ద్వాపర యుగంలో అంటే మనం 13.5 వేసుకోవచ్చు ఇక్కడ మనం కలిగదా అని చేతి బాబు మరి ఎలాగూ నేను ఈ కారణం చేతి ఇక్కడున్నా నీతో ఈ ముచ్చట తీర్చుకోవటం కోసం ఈ పిల్లలు నేనేం చేసుకుంటా నువ్వే పట్టుకెళ్ళిపోమంటే ఆయన పట్టుకొచ్చేసుకుని సత్యభావాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందే జాంబవతిని గ్రహించి మరీ వస్తారు కదా ఆయన. ఇలా కదిలిచ్చేసారండి ఏమీ కానట్టు. ఇవన్నీ సంభవం అనిపిస్తాయి. సంభవం అంటే నీ జ్ఞానం పరంగా ఆలోచిస్తే ఈ భగవతత్వం ఈ ఋషిమండలం నుంచి కానీ ఈ భూమండలం చుట్టూ ఉన్న నక్షత్ర మండలంలో కానీ ఏ విధంగా వర్తిస్తుందో, వాటన్నిటికీ ఆయన ఏ విధంగా యజమానో అన్ని తెలుస్తాయి. అది కృష్ణ కథ. మనం తెలుసుకున్న కృష్ణ కథ చాలా చిన్నది, ఎవరికి పూర్తిగా తెలియదని సూత్రుడు ముందే చెప్పేశాడు. కృష్ణుడి గురించి ఎవరు పూర్తిగా చెప్పలేరని చెప్పేశాడు. అంచేట అలాంటి కథలో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరణలు వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామండి మనం? ఆయన వృక్షం అనే పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నట, అక్కడ నిర్వింధ్యం అనేటువంటి ప్రవాహం ఒకటి నడుస్తుందట, అక్కడ ఆయన ఒంటి కాలు మీద నిలబడి ఉన్నట. ఆయన తపస్సు చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ భూమి మీద ఉండే జీవులకు ఏర్పడటానికి అది వినియోగపడుతుందట. ఆ ఉద్దేశంతో చేయాలి ఆయన తపస్సు. తపస్సు చేస్తుంటే బై ప్రోడక్ట్ గా కొన్ని మంచి మంచి మంచివన్నీ వచ్చేస్తూ ఉంటాయి బయటికి, ఆ విధంగా వచ్చేసినాయి. అంచేత ఈ 27 విభాగాల్లోనూ వాటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నింటినీ 27 నక్షత్రాలకి మళ్ళీ ఈ చంద్రుడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంకా కథ తెలియదు కదా. అటు పక్క దక్ష ప్రజాపతి కథ అక్కడ సగంలో వదిలేసి వచ్చాం. ఈ లోపల ఆయన పిల్లల్ని కనేస్తాడు. ఈ లోపల అత్రి నుంచి ఇంకా చంద్రుడు పుట్టాలి. ఈ పుట్టిన చంద్రుడు ఆ పుట్టబోయేటువంటి ఆ నక్షత్ర కన్యల 27 మందిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఆయన అందరూ రోహిణితో ఎక్కువ ఉండటం ఈ కథలన్నీ వస్తాయి తర్వాత కదా. అంచేత మనకి ముందు బేసిక్స్ అన్నీ కూడా బాగా పునాదుల్లో గట్టిగా వేసుకోవాలి. ఫండమెంటల్స్ బాగా వేసుకుని బాగా నమ్ముకుంటూ ఉండాలి. అలా నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముందుకెళ్ళిన కొద్దీ మనం అవసరమైపోతాం, వివసలైపోతాం. అలా అయిపోకుండా ఉంటానే కొంచెం మళ్ళీ వెనక నాన్నగారు ఎవరు, మీ తాతగారు ఎవరు, మీ ముత్తాతగారు ఎవరు, అంతవరకు తెలిసి ఉండాలి కదా. ముత్తాతగారు నాన్నగారి పేరు తెలియదు మనకి, ఎందుకంటే తదినాల్లో చెప్పుకోరు కాబట్టి కదా. తెలుసుకుంటే మంచిది. ఎలా వెళ్తే ఋషుల వరకు వెళ్ళిపోతాం మనం అంతా. అంచేత కథలో భాగంగా వీళ్ళు ఇవన్నీ మాస్టర్ గారు పనిలో పని ఇక్కడ బ్రాకెట్ లో కొంత ముందు పరిచయం చేస్తున్నారు. మళ్లీ వస్తాయి ఇవన్నీ. ఇట్లు ఘోర తపస్సు చేసి అత్రి మహాముని తన మనస్సును ఇట్లని కోరాను. చూడండి, తపస్సు చేస్తున్నాడు మహర్షి. ఆయన బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు, బ్రహ్మంతో ఐక్యం చెంది ఉన్నటువంటి వాడు, బ్రహ్మంతో కూడి ఉండే పరిస్థితిలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి కోరిక ఏంటండి? కోరికంటే సృష్టికి కావాల్సినటువంటిది చేసి పెట్టే సంకల్పం అది. మన కర్తవ్య నిర్వహణలో మనకి సహాయం కోరమని దైవాన్ని అడగమా, అడుగుతామా లేదా? దీని ఎందుకు వచ్చాడు? ప్రజాపతిగా వచ్చాడు ఈయన బ్రహ్మర్షి. ప్రజాపతిగా వచ్చాడంటే ప్రజావృద్ధి చేయాలి, సంతతి కనాలి, బాగా సంతతి కనాలి. సహయజ్ఞ ప్రజా సృష్ట అన్నాడు పాప ఆయన బ్రహ్మదేవుడు. ఈ ప్రజాపతిని పుష్టిని చేసిన అలాగా మీరు కూడా బాగా సంతర్ కరెంట్ రా అని చెప్పాడు. ఎందుకంటే జీవులందరూ బయటికి రావాలి కదా. అంచేత అది కోరిక మిగిలిపోయి ఈయన కోరి కోరి పెట్టుకున్నాడండి. సంతానం కలగాలి కదా, మరి ఎలాంటి వాళ్ళు కలగాలి? ఇలా అనుకున్నట్ట, ఎవడి లోకములకు అధిపతియో వానికి నేను శరణాగతుడను. ఎవడి లోకములకు అధిపతియో వానికి నేను శరణాగతుడను. అతడు నాకు తగిన సంతతిని దయామయుడై ప్రసాదించుగాక. నాకు ఇలాంటి సంతానం కావాలి, అలాంటి సంతానం కావాలి, నాకు మగపిల్లలే కావాలి, నాకు ఇప్పటికే 3 మగపిల్ల అయిపోయారు, ఒక ఆడపిల్ల కావాలి, ఇలా కాదు. ఏం కోరాడు? ఎవడైతే మొత్తానికి ఆధారమో వాడికి తెలుసు ఏం చేయాలో కాబట్టి, వాడికి తెలుసు కాబట్టి వాడు ఏం తెలుసుకుంటే అదే నాకు సంతానంగా ప్రసాదించమని కోరేటండి. అతడు నాకు తగిన సంతతిని దయామయుడై ప్రసాదించును గాక. అలా కోరాలండి మనం కూడా. మనకి తగిన సంతానం మన నుంచి వచ్చేసింది అనుకో, అంటే వాడి వల్ల మనకి దుఃఖం ఎక్కువ పెరిగిపోతుంది. ఉన్న దుఃఖం కాక సంతానం వల్ల దుఃఖం కలుగుతుంది అనుకోండి, అది యాడెడ్ కదా, యాడెడ్ బాధే కదా. అంచేత మనకి తోచేట్టుగా కోరుకోకుండా నీ ఇష్టమే నా ఇష్టం అన్నాం. నీ సంకల్పమే నా సంకల్పం, నాకు ఏది తగినదో అది నువ్వు నాకు ఇవ్వు. అలాంటి సంతానం నువ్వు దయామయుడవే ప్రసాదించుగాక అని కోరేట. ఈ డైమెన్షన్ మరి మన వాళ్ళకి సంతానం కావాలనుకునే వాళ్ళు ఇలా ఆలోచించాలి కదా. ఇప్పటికే సంతానం బయటకు వచ్చేసి బాధపడుతుంటే ఇప్పుడు చేసేది ఏదైనా శుభ్రంగా అనుభవించటం కదా కదా. ఏం చేస్తాం మనకు తెలియలేదు. అప్పుడు అజ్ఞానంలో కన్నాం, అజ్ఞానంలో కన్నా సంతానం మనకి ఇచ్చేటువంటిది తదనుకునేటువంటి అనుభూతే కదా. అగ్రిమాస్టర్ ఎలా కోరారండి? అలా కోరారు మనం పై జన్మకి గుర్తుపెట్టుకుని అలా కోరుకున్నాం అనుకోండి. సత్సంతానం, ఆనందం కలిగించే సంతానం, నీకు సహకరించే సంతానం, నిన్ను వేధించిన సంతానం, ఇలా ఉండదు వేరే విషయం. కలగాలి. శరణాగతుడు మాస్టర్ గారు చెప్తున్నారు, శరణాగతుడైన సో సంతతి కావాలని కోరుట ఎందులకు అన్నారు మాస్టర్ గారు. నిజంగా సరెండర్డ్ బీయింగ్ అయితే సంతానం ఎందుకు కోరాడు అంటున్నారు. వీరందరూ బ్రహ్మ కోరిక ప్రకారం భూమిపై జీవుల సంఖ్యను వృద్ధి చేయటకు సంతతిని కోరిది కాని ముత్తటకు సంతతిని కోరిన వారు కాదు అన్నారు. ఏదో మమ్మల్ని పుట్టించలేని అడిగాడు ఆయన కోరిక మనం తీర్చాలనే ఉద్దేశంతో. తండ్రి మాట కాదంటారు ఎందుకు? ఆయన అడిగాడు కదా సంతానం కావాలన్నారు తండ్రి కోసం. మనం మన తండ్రి తాతల కోసం మనం సంతానం కదా. సంతతి అట్లా తంత అంటారు దాన్ని, ఆ తీగట కంటిన్యూ చేయాలి. అదొక ధర్మం. అంచేది ఆ ధర్మ నియమంలో నాకు ఏది తగిందో అది నువ్వు ప్రసాదించు తండ్రి అని కోరాడండి. అతని తపస్సు తీవ్రత చేత పుట్టిన అగ్ని అతని శిరస్సు నుండి వెలువడను. అది తపస్సు చేస్తే ఏం జరగాలంటే మన ప్రజ్ఞ అలా ఊర్ధముఖమై మన శిరస్సు నుంచి బయటకు వచ్చేయాలండి. తపస్సు అదే. మనకి మామూలుగా బాగా భగవద్భక్తి ఉండి పవిత్రమైనటువంటి పరిస్థితుల్లో వారి చైతన్యం ఉన్నప్పుడు వారి శిరస్సు చుట్టూ ఒక ఆరాగా కనిపిస్తూ ఉంటుంది, హాలోగా. అందుకని దేవతల చుట్టూ అట్లా మనం కాంతి వలయం ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా. అంచేత వెలువడను. దానితో మూడు లోకములు కరిగి వేడెక్కినవి. అప్పుడు బ్రహ్మ విష్ణు శివులు బయలుదేరి వచ్చిరి. వారి వెంట అప్సరసులు, దేవతలు, సిద్ధులు, సాధులు, మునులు స్తోత్రములు చేస్తూ నడిచి వచ్చిరి అని. అది అయ్యింది అత్రిమాస తపస్సు. త్రిమూర్తులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు అందరూ వచ్చేసారు అత్రిమహర్షి తపస్సుకి. అందరూ బయలుదేరుతున్నారు కాబట్టి నాకు కూడా సమయం అయిందని తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఆ తపస్సు నుంచి ఏమొచ్చిందో పై తరగతిలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.